ఓం నమో భగవతే శ్రీరమణాయ. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆచార్య స్వామి వారు చెప్పినటువంటి వేడి చూడమని ఇందులో కొన్ని శ్లోకాల గురించి, ఆచార్య స్వామి వారు చెప్పినటువంటి కొన్ని విషయాల గురించి ఈరోజున ప్రవచనంలో మాట్లాడుకున్నాం. దేహంలో రోగం ఉందనుకో, ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నావనుకో, నీ శరీరంలో ఏదైనా విషం ఉందనుకో, అదేవిధంగా నీ శరీరంలో ఏదైనా బ్యాడ్ మ్యాటర్ ఉందనుకో, నీకు ఆరోగ్యం ఎలా చేకూరుతుంది, ఆరోగ్యాన్ని నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు, అంటే నీ శరీరంలో రోగం ఉన్నప్పుడు ఆ రోగం తగ్గితేనే కానీ నీకు ఆరోగ్యం చేకూరదు, రోగం ఉండగా నువ్వు ఆరోగ్యాన్ని ఆశించడానికి అవకాశం లేదు, రోగం తగ్గాలి, డిసీజ్ తగ్గాలి, అప్పుడు కానీ నీకు ఆరోగ్యం చేకూరదు. అదేవిధంగా నీ మనస్సులో దోషాలు ఉన్నప్పుడు, బలహీనతలు ఉన్నప్పుడు, నీలో ఏదైనా వీక్నెసెస్ ఉన్నప్పుడు నువ్వు శాంతిని కూడా ఆశించకూడదు. శరీరంలో దోషం ఉంటే శరీరానికి సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని ఆశించడానికి అవకాశం లేదు, ఆ శరీరంలోనూ రోగం తగ్గే వరకు. అదేవిధంగా నీ మనస్సులో అశాంతి కారణాలు ఉంటే, నీ మనస్సులో కనుక దోషాలు ఉంటే, నీ మనసులో బలహీనతలు ఉంటే మానసిక ఆరోగ్యాన్ని కూడా నువ్వు ఆశించడానికి అవకాశం లేదు, నీకు శాంతి రాదు. మనసులో ఎంతకాలం అయితే నీ బలహీనతలు ఉన్నాయో, నీ మనసులో ఎంతకాలం అయితే చాపల్యం ఉందో, ఆ చాపల్యం ఉన్నంతకాలం నీవు మానసిక ఆరోగ్యం కానీ శాంతిని కానీ ఆశించడానికి నీకు అవకాశం లేదు. వైరాగ్యం లేకపోతే జ్ఞానం కలగదు. ఎవరికైతే జ్ఞానం కలిగిందో వాడికి ఇంద్రియ విషయాల మీద, ఇంద్రియ సుఖాల మీద, భోగాల మీద, విలాసాల మీద అపేక్ష తగ్గుతుంది. వైరాగ్యం లేని వాడికి జ్ఞానం కలగదు, అభ్యాసం లేని వాడికి జ్ఞానం కలగదు. ఇది అర్జునుడు భగవద్గీతలో స్వామి వారిని అడిగాడు. ఏమని అడిగాడంటే, మనస్సుని నిగ్రహించడం చాలా కష్టం, శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యం చేకూర్చుకోవటం చాలా కష్టం, మనస్సును జయించటం, మనసులో దోషాలు ఉంటే తొలగించుకోవటం ఇది చాలా కష్టమైన పని అని అర్జునుడు వాసుదేవ స్వామివారిని గీతలో ప్రశ్నించాడు. అప్పుడు భగవంతుడు ఏమన్నాడంటే, నువ్వు చెప్పిన దాన్ని నేను అంగీకరిస్తున్నాను అర్జున, మనస్సును నిగ్రహించటం, మనస్సును స్వాధీనం చేసుకోవటం, ఈ మానసిక ఆరోగ్యం నువ్వు అనుకున్నంత తీరిక కాదు, అది కరెక్టే, నువ్వు వేసి ప్రశ్న మటుకు చాలా కరెక్ట్గా ఉంది, కానీ ఇది అభ్యాసం వల్ల, వైరాగ్యం వల్ల మనస్సును కంట్రోల్ చేసుకోవచ్చు, అంటే మనస్సును కంట్రోల్ చేసుకోవచ్చు. ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అంటే, దాన్ని అభ్యాసం చేస్తే, మనసును కంట్రోల్ చేయడానికి ప్రాక్టీస్ చేస్తే, డాక్టర్ ఏ విధంగా అయితే మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తాడో, లాయర్ ఏ విధంగా అయితే లాన ప్రాక్టీస్ చేస్తాడో, అలా మనసును కంట్రోల్ చేసుకోవడానికి కూడా మనం ప్రాక్టీస్ చేస్తే సక్సెస్ అవ్వచ్చు. ఆ ఒక్క ప్రాక్టీస్ ఒకటే సరిపోదు, దానికి వైరాగ్యం కూడా ఉండాలి. అభ్యాసం, వైరాగ్యం, ఈ రెండింటి వల్ల మనస్సును స్వాధీనం చేసుకోవచ్చు. స్వాధీనమైన మనస్సు నీకు సుఖాన్ని కలగజేస్తుంది, శాంతిని కలగజేస్తుంది. నీ అంతటి నువ్వు ప్రయత్నం చేసుకుని, అంటే డాక్టర్ ఏ విధంగా అయితే రోగాన్ని తగ్గించడానికి డాక్టర్ ప్రయత్నం చేస్తాడు, కానీ డాక్టర్ ఇచ్చిన బిడల మటుకు డాక్టర్ నింగడం నువ్వే నింగాలి. డాక్టర్ మనకి ట్యాబ్లెట్స్ రాసిస్తారు, ఆ ట్యాబ్లెట్స్ డాక్టర్ గారు మింగితే మన రోగం తగ్గదు, ఆ బిడలు మనమే మింగాలి. అదేవిధంగా గురువు కూడా నీకు మార్గాన్ని నిర్దేశిస్తాడు, ఆ మార్గంలో నడవలసింది నువ్వే. అయితే నీ నెత్తి మీద బరువు ఉంటే ఇతరులు ఎవరైనా వచ్చి దించవచ్చు ఆ బరువుని, కానీ నీ అజ్ఞానం అలా ఎవరు దించలేరు. నీ నెత్తి మీద ఉన్న బరువును పక్కవాడు వచ్చి దించగలడు, నీ అజ్ఞానాన్ని మట్టుకు అలా ఎవడో దించలేడు. నీ అంతటి నువ్వు ప్రయత్నం చేయాలి. అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి నీ అంతటి నువ్వు స్వయం కృషి చేస్తుంటే గురువు అనుగ్రహం వస్తుంది, ఈశ్వర కటాక్షం కలుగుతుంది, అప్పుడు అజ్ఞానం నశిస్తుంది. నీ రోగం తగ్గించడానికి డాక్టర్ ఏ విధంగా సహాయం చేస్తున్నాడు, నువ్వు ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందటానికి, నీ మనస్సును స్వాధీనం చేసుకోవడానికి, నీ ఇంద్రియ నిగ్రహానికి గురువు కూడా అలా సహాయం చేస్తాడు. కానీ సాధన చేయవలసింది, ప్రయాణం చేయవలసింది, కృషి చేయవలసింది నువ్వు మాత్రమే అని ఆచార్య స్వాములు వారు చెబుతున్నారు. గురువు చెప్పినట్టు ఆ పాత్రలో కనుక నువ్వు నడిస్తే, ఈశ్వరుడు నిర్దేశించినటువంటి పాత్రలో కనుక నువ్వు నడిస్తే నువ్వు తప్పకుండా గమ్యాన్ని చేరుకుంటావు. కానీ నీ స్వయం కృషి లేకుండా మటుకి అజ్ఞానంలోంచి నువ్వు బయటకు రాలేవు. అంచేది నీ కృషి లేకుండా ఈ మనస్సును నువ్వు స్వాధీనం చేసుకోలేవు, మనస్సులో ఉన్న దోషాల నుంచి నువ్వు బయటపడలేవు. అంటే నీ మనస్సులోంచి బలహీనతలలోంచి, నీ మనస్సుకున్న అలవాట్లలోంచి, నీ మనసుకున్నటువంటి దోషాల యొక్క వేగంలోంచి నువ్వు ఎప్పుడైతే బయటపడ్డావు, అప్పుడు మనస్సులకి చాపల్యం తగ్గిపోతుంది, దానికి పవిత్రత చేకూరుతుంది, ఏకాగ్రత చేకూరుతుంది. ఎప్పుడైతే ఏకాగ్రత కలిగిందో అది అంతర్ముఖం అవుతుంది. అంతర్ముఖమైన మనస్సుని నీ హృదయంలో ఉంటే ఈశ్వరుడు తన లోపల గుంజుకుంటాడు. ఎప్పుడైతే ఈశ్వరుడు ఈ మనస్సును లోపల గుంజుకున్నాడో అప్పుడు ఈ మనస్సు ఆత్మాకారం చెందుతుంది. అప్పుడు నీకేం కలుగుతుందంటే, అప్పుడు నీకేం కలుగుతుంది, ఆత్మ జ్ఞానం కలుగుతుంది. ఎప్పుడైతే మనసు ఆత్మాకారం చెందిందో అప్పుడు ఆత్మ జ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం కలిగిన వెంటనే ఆత్మశాంతి, ఆ నిర్వాణ సుఖం, ఆ మోక్ష సుఖం, మోక్ష శాంతి వచ్చి నిన్ను వరిస్తాయి. దీనికి రమణ మహర్షి గారు చిన్న మాట చెప్పారు. ఎందుకంటే ఈ మనస్సు గుడి నుంచి ఇంత గొడవలు చెబుతున్నారు. ఏ శాస్త్రంలో చూసినా ఈ మనస్సును నశించడం కోసమే ఎక్కువ గొడవ చెబుతున్నా. ఏ గురువు చెప్పినా, ఏ శాస్త్రం చెప్పినా, భగవద్గీత చెప్పినా, ఖురాన్ చెప్పినా, ఏ అవతార పురుషుడు చెప్పినా ఎక్కువ ఈ మనస్సును స్వాధీనం చేసుకోమనే చెబుతున్నారు. ఎంత గొడవ చేస్తుంది ఈ మనస్సు అని ఒకసారి రమణ మహర్షి గారిని అడిగాడు. అప్పుడు నిజమే మీరు చెప్పేదంతా బాగానే ఉంది. చెయ్యి చూడండి, ఈ చేతితోటి ఈ కన్ను మూసుకున్నాను అనుకోండి, ఇలా సృష్టి ఏం కనపడదు నాకు. సూర్యుడు కనపడ్డు, చంద్రుడు కనపడ్డు. సృష్టి, సృష్టి ఎంత పెద్దది, చాలా పెద్దది. ఈ సృష్టి కనపడకుండా ఉండటం కోసం ఈ చెయ్యిలా అడ్డుపెట్టి కంటికి అడ్డు పెట్టుకుంటే సృష్టి ఎంత పెద్దదైనప్పటికీ నాకు సృష్టి కనిపించడం లేదు. చెయ్యి ఎంత చిన్నదైనప్పటికీ ఈ చెయ్యి నీకు అడ్డు వస్తుంటే, ఈ కళ్ళకి ఇలా అడ్డు వస్తుంటే సృష్టి ఏ విధంగా అయితే, ఈ క్రియేషన్ నీకు ఏ విధంగా అయితే కనపడటం లేదు. ఈ మనసు కూడా బుల్లిది, మనసు కూడా చిన్నది, మనసు కూడా పొట్టిది. కానీ హృదయంలో ఉంటుండే విశాలమైనటువంటి మోక్ష సామ్రాజ్యాన్ని అందుకోకుండా మటుకు అడ్డొస్తుంది అది. అంచేత మనస్సును తొలగించమని శాస్త్రాలు అనేవి చెబుతున్నాయి. అంతేకొయ్యా, మనస్సు చాలా పొట్టిదది, చాలా చిన్నదే. చాలా చిన్నదైనప్పటికీ నీ స్వరూపం నీకు తెలియకుండా నీ హృదయంలో ఉన్నటువంటి మోక్ష సుఖం, ఆ నిర్వాణ సుఖం, ఆ నిర్వాణ స్థితిని అందుకోకుండా ఎంత చిన్నదైనప్పటికీ అది అడ్డొస్తుంది నీకు. అంచేత దాన్ని ఎలిమినేట్ చేయడం కోసం, దాన్ని రిమూవ్ చేయడం కోసమే శాస్త్రాలు అనేక కోణాలలోంచి నీకు చెప్పడానికి ప్రయత్నం చేసినాయి. అంటే మనస్సు అణిగితేనే కానీ అది నీకు ఆత్మజ్ఞానం కలగదు, ఆత్మజ్ఞానం కలిగితేనే కానీ నీకు శాంతి లేదు, జ్ఞానం లేదు అని భగవాన్ ఒక సందర్భంలో చెప్పారు. మైండ్కి కంట్రోల్ ఉంటే కంఫర్ట్ వస్తుంది, మైండ్కి కంట్రోల్ లేకపోతే కంఫర్ట్ రాదు. నీ మైండ్కి కంట్రోల్ లేనప్పుడు కంఫర్ట్ని ఎందుకు ఆశిస్తావు అని ఆచార్యులు వారు అడుగుతున్నారు. ఆచార్యులు వారు ఏమడుగుతున్నారంటే, ఆచార్య నీ క్యాన్సర్ జబ్బు ముదిరిపోయిందనుకో, అప్పుడు నువ్వు ఆరోగ్యం ఆశించడంలో అసలు అర్థం లేదు. అదేవిధంగా ఇక్కడ ఏమంటున్నారంటే, నీ మైండ్కి అసలు కంట్రోలే లేదనుకో, నువ్వెందుకు పీస్ ఆశిస్తావు, కంఫర్ట్ ఆశిస్తావు. నీ మైండ్కి కంట్రోల్ లేనప్పుడు నువ్వు పీస్ అసలు ఆశించొద్దు, కంఫర్ట్ ఆశించొద్దు, ఆశించిన నీకు రాదు అని నిష్కర్షగా చెబుతున్నారు. ఎవరు, ఆచార్య స్వాములు వారు చెబుతున్నారు. సో భగవాన్ అన్నారు, అసలు జీవుడు అంటూ ఒకడు ఉంటే భక్తి, అది జీవుడు అంటూ ఒకడు ఉంటే ధ్యానం. శరీరం లేనివాడికి రోగంతో పని లేదు, జీవలక్షణాలకి లేనివాడికి సాధనతోటి పని లేదు. శరీరం ఉన్నవాడికి రోగం, కానీ శరీరం లేనివాడికి రోగం ఎక్కడి నుంచి వస్తుంది? అదేవిధంగా నీకు జీవలక్షణాలు ఉంటే చాపల్యం వస్తుంది, కానీ అసలు జీవలక్షణాలు లేనప్పుడు నీకు చాపల్యం ఎక్కడ వస్తుంది? అంటే అది జీవుడే లేననుకో, నీకు అహంకారమే లేదనుకో, నీకు మనస్సే లేదనుకో, నీకు ధ్యానంతో పని ఏముంది? ఆరోగ్యవంతుడికి వైద్యుడితో పని ఏముంది? అదేవిధంగా నీకు జీవలక్షణాలే లేనప్పుడు ఈ ధ్యానాలతోటి, ఈ సాధనలతోటి, ఈ విచారణలతోటి, ఈ వివేకాలతోటి నీకు పనేముంది? ఈ జీవుడు ఎవడని నువ్వు ప్రశ్న వేసుకో. జీవుడనేవాడు నీకు కనిపిస్తున్నాడు, ఆ జీవుడనేవాడు ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి, ఆ దేహానికి దేహంతో నువ్వు తాదాత్మ్యం పొందుతున్నావు కాబట్టి, ఈ దేహగతమే నేను ఒకటి నీకు ఉంది కాబట్టి నేను ధ్యానం చేయమన్నారు, విచారణ చేయమన్నారు, అభ్యాసం చేయమన్నారు, వైరాగ్యం చేయమన్నారు. ఈ బోధంతా జీవుడికి, ఆ జీవుడే లేనప్పుడు బోధతోటి సాధనతోటి పని లేదు, అనుసంధానమే అక్కర్లేదు, నీకు ధ్యానంతో పనే లేదు. నీకు జీవుడే లేనప్పుడు, జీవలక్షణాలు లేనప్పుడు నేను అనే మొదట తలంపు, దానికి వచ్చే ఇతర తలంపుల్ని కలిపే మనస్సు అని పిలుస్తున్నారు. అంచేత అహంకారం లేకుండా మనస్సు రాదు, అహంకారం నుంచి మనస్సు వస్తుంది. నీ లోపల ఉన్నదే బయట కనిపిస్తుంది, లోపల లేకపోతే బయట ఏమీ కనపడదు. నీకు ఏదైనా సంకల్పం వచ్చిన తర్వాత బయట వస్తువు కనిపిస్తుంది, కానీ నీ లోపల సంకల్పం లేకపోతే బయట ఏమీ కనపడదు. నీకు సినిమా చూడాలనే సంకల్పం వచ్చిన తర్వాత సినిమా కనిపిస్తుంది, కానీ అసలు సినిమా చూడాలనే సంకల్పమే రానప్పుడు సినిమా కూడా లేదు నీకు. అదేవిధంగా నీకు లోపల సంకల్పం వచ్చిన తర్వాత బయట దృశ్యం కనిపిస్తుంది, కానీ లోపల సంకల్పం లేకపోతే బయట దృశ్యమే లేదు. అంటే ఉన్నది లోపలే ఉంది, ఆ లోపల ఉన్నదే బయట కనిపిస్తుంది, లోపల ఉన్నదే బయట కనిపిస్తుంది. ఈ రూపము లేకపోతే ఈ నామము లేకపోతే నువ్వు లేవని అనుకుంటున్నావు. ఏమీ లేదు, దేహం ఉన్నప్పుడు లోకం ఉన్నప్పుడు నువ్వు ఉన్నావు, దేహం పోయినప్పుడు లోకం పోయినప్పుడు కూడా నువ్వు ఉంటావు. నువ్వు ఆనంద స్వరూపుడు, నువ్వు శాంతి స్వరూపుడు, ఎప్పుడు ఉండటమే నీకు పని. అయితే సృష్టి అంటే ఏమిటంటే నీకు దేహం వచ్చినప్పుడు లోకం కనిపిస్తుంది, దేహం లేనప్పుడు లోకం కనపడదు. సృష్టి అంటే రూపం, ఈ నామం. ఈ రూపం నామం లేనప్పుడు కూడా నువ్వు ఉంటావు, రూపం లేనప్పుడు నామం లేనప్పుడు నువ్వున్న స్థితి ఏంటో నీకు అర్థమైనప్పుడు ఈ సంసార వ్యామోహంలోంచి అజ్ఞానంలోంచి నువ్వు బయటపడతావు. సృష్టి అంటే రూపబుద్ధి, నామబుద్ధి. ఈ రూపబుద్ధిని నామం బుద్ధిని దాడితే ఉన్నది వస్తే ఏదో నీకు వ్యక్తమవుతుంది. ఎలా వ్యక్తమవుతుంది? నీకు తానుగా వ్యక్తమవుతుంది, ఆనందంగా వ్యక్తమవుతుంది, శాంతిగా వ్యక్తమవుతుంది. అయితే ఈ రూపం ఉన్నప్పుడు లేనప్పుడు, ఈ నామం ఉన్నప్పుడు లేనప్పుడు నీ ఎగ్జిస్టెన్స్కి నీ ఉనికికి ఏమి బంధం లేదు. రూపం కనిపిస్తుంటే నామం కనిపిస్తుంటే సృష్టి అంటారు. రూపం లేకపోతే నామం లేకపోతే సృష్టి లేదు. సృష్టి నీకు లేకపోవచ్చు, కానీ నువ్వు లేకుండా పోవు. నువ్వు లేకుండా పోవు అంటే ఈ విషయం నువ్వు గ్రహించాలి. ఈ విషయాలన్నీ నువ్వు గ్రహించాలంటే నీ మనస్సును స్వాధీనం చేసుకోవాలి. నీ మనస్సు అనగాలి, నీ మనస్సు అనగాలి. దానికి స్థిరమైన సంకల్పం ఉండాలి. రోజుకో రకంగా ఉండకూడదు. అంటే భగవద్ అనుభవం పొందాలి అనేటువంటి ఫర్మ్ డిటర్మినేషన్, ఆ స్థిరమైన నిర్ణయం, అస్థిరమైన బుద్ధి, అస్థిరమైన విశ్వాసం. టు బి ఆర్ నాట్ టు బి అని షేక్స్పియర్ చెప్పినట్టు, టు బి ఉండటము ఊడిపోవటము. అస్థిరమైన సంకల్పంతో, అస్థిరమైన సంకల్పం కనుక నీకుంటే, ఆ దృఢమైన విశ్వాసం కనుక నీకుంటే, వస్తువు ఈ శరీరంలో ఉండగానే నువ్వు పొందవచ్చు. శరీరం మరణించే వరకు నువ్వు ఆగక్కర్లేదు. రోగకారణం ఎప్పుడైతే తగ్గిందో అప్పుడు రోగం ఏ విధంగా అయితే అణిగిపోతుందో, అహంకారం, అహం భావన, ఈ దేహగతమైన నేను ఎప్పుడైతే నశించిందో, వీటికి సంబంధించినటువంటి వికారాలు కూడా వాటంతటవే నశిస్తాయి. ఈ నేనుంటే రాబోయే జన్మలు ఉన్నాయి, ఈ నేనుంటే పుణ్యం ఉంది, పాపం ఉంది, దేనికి అది ఎత్తుకు ఎత్తు అనుభవించవలసింది. కానీ ఈ పుణ్యాన్ని అనుభవించే ఈయనెవడు, ఈ పాపాన్ని అనుభవించే ఈయనెవడు, ఈ సృష్టిని ఈ కళ్ళ ద్వారా లోపలుండి సృష్టిని చూస్తున్నటువంటి ఈ జీవుడెవడు? మీకు ఈశ్వరుడెవడో మీకు తెలియకపోవచ్చు, పురుషోత్తముడెవడో మీకు తెలియకపోవచ్చు, పరమేశ్వరుడెవడో మీకు తెలియకపోవచ్చు, పరమాత్మ అంటే ఏమిటో మీకు తెలియకపోవచ్చు. కానీ జీవుడెవడో మీకు తెలుస్తున్నాయి కదా. ఆ జీవుడైనా బోనెక్కించి విచారణ చేయండి అంటున్నారు రమణాచార్యుడు. మీకు దేవుడెవడో మీకు తెలియటం లేదు, మీకు తెలియని విషయాన్ని వదిలేయండి. మీకు తెలుస్తున్న ఈ జీవుణ్ణి, మనస్సును ఎవరు అని ప్రశ్నించండి. నువ్వు ప్రశ్నిస్తే ఈ మనస్సు దాని మూలంలోకి మళ్ళుతుంది, దాని మూలంలోకి వెనక్కి విచ్చుడ్రా అవుతుంది మనస్సు. ఈ మనస్సు యొక్క మూలంలోనే నువ్వు వెతుకుతున్న దేవుడు ఉన్నాడు, నువ్వు అన్వేషిస్తున్న సుఖం ఉంది, నువ్వు జన్మజన్మల నుంచి ఏ ఆనందం అందుకోవాలని చూస్తున్నావు అది మనస్సు యొక్క మూలంలోనే ఉంది. మొత్తం ఈ సృష్టికంతా ఏ చైతన్యం ఆధారంగా ఉంది అది నీ మనస్సు యొక్క మూలంలో ఉంది. నీ మనోమూలంలో ఉన్నటువంటి ఆత్మ సాక్షాత్కారాన్ని ఎప్పుడైతే పొందేవో నువ్వు, అప్పుడు బ్రహ్మ సాక్షాత్కారం, ఈశ్వర సాక్షాత్కారం వాటంతటవే జరుగుతాయి. అసలు కీలకం అంతా ఇక్కడ ఉంది. రమణాచార్యుడు చెబుతున్నాడు అసలు కీలకం అంతా నీ మనస్సు యొక్క మూలంలోనే ఉంది. నీ మనోమూలాన్ని ఎప్పుడైతే నీకు అర్థమైందో, నీ మనోమూలంలోకి ఎప్పుడైతే నువ్వు దిగగలిగావో వైరాగ్యక బలంతో, అంటే అల్పబుద్ధి ఉన్నవాళ్ళు స్వల్పబుద్ధి ఉన్నవాళ్ళు మనోమూలంలోకి దిగలేరు. కొంతమంది తేలిక మనుషులు ఉంటారు, వాళ్ళు మనస్సు యొక్క మూలంలోకి బరువు లేకపోతే, తూకం లేకపోతే మనం మన మూలంలోకి వెళ్ళలేము. తేలిక మనుషులకి, అల్పబుద్ధులకి, స్వల్పబుద్ధి ఉన్నవాళ్ళకి, బయోస్థిరికి, బలహీనులకి, బద్ధకస్థిరికి ఆత్మ అనుభవం కలగదు, ఆత్మశాంతి కలగదు, ఆత్మసుఖం కలగదు. ధైర్యంగా ఉండాలి. ప్రత్యేకంగా వస్తువు మీద నీకు మమకారం ఉండకూడదు. ప్రత్యేకంగా ఒక వస్తువు మీద మమకారం ఉంటే నీ మనస్సు బాహ్యమకానికి వచ్చేస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి మీద కానీ, ఒక వస్తువు మీద కానీ నీకు అటాచ్మెంట్ ఉంటే, అటాచ్మెంట్ ఈసిన్ మనిషి పాపం చేస్తుంటే అటాచ్మెంట్ వల్లే పాపం చేస్తున్నాడు. ఆ అటాచ్మెంట్ కనుక పోతే వాడి పాపం చేయవలసిన అవసరం కూడా వాడికి ఏ లేదు. ఓ ఇతర మతస్థులు ఒకసారి రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి వచ్చి, ఇతర మతస్థులు వచ్చి ఏమని చెబుతున్నారా, మతం పేరు నేను చెప్పను, వాళ్ళు మనుషులందరూ పాపులే, పాపం 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 అని ఆ మతస్థులు వచ్చి రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి వచ్చి ఆ మతస్థులు పాపం గురించి మాట్లాడుతున్నారు, మీ పాపం కూడా నేను వినలేకపోతున్నాను, ఆ పాపం కూడా వదిలేయండి, ఒక నిజంగా మీరు పాపుడైనప్పటికీ భగవంతుడు నామం స్మరిస్తా అంటే ఆ పాపాలన్నీ కూడా కాలిపోయి బూడిదవుతాయి. పాపాన్ని బూడిచ్చేసే శక్తిగా లేకపోతే భక్తి ఎందుకు, జ్ఞానం ఎందుకు, నామం ఎందుకు, విచారణ ఎందుకన్నాడు రామకృష్ణుడు. వాళ్ళు నిజంగా నీ లోపల దోషాలు ఉన్నా, నీ లోపల పాపాలు ఉన్నా, నీ లోపల బలహీనతలు ఉన్నప్పటికీ ఒక రామనామం కానీ ఒక కృష్ణనామం కానీ దేవుడు నామాన్ని నేను స్మరించడం వల్ల బలహీనతలు బయటకు వచ్చి కాచబడతాయి. దేవుడు నామానికి నీ పాపాన్ని తొలగించే శక్తి లేకపోతే ఆ దేవుడి నామం వల్ల ప్రయోజనం ఏముంది? నీ లోపల బలహీనతను తొలగించే శక్తి భక్తికి లేకపోతే ఇంకా భక్తి వల్ల ప్రయోజనం ఏముంది? రామకృష్ణుడు ఎవరికి ఈ మాటలు బోధిస్తున్నారు? బోధిస్తుంటే పక్కన నరేను కూర్చున్నాడు, ఇలాగే తలకాయ ఉంచుతున్నాడు. ఎవడు నరేను? అప్పుడు తిరలకాయి. ఇప్పుడు బహుశా బిజె ఫైనల్ ఇయర్ ఏదో చదువుతున్నాడు నరేను. ఇది చాలా సకిల్ ఇంటలెక్ట్. ఒకసారి చెప్పక్కర్లేదు, రెండుసార్లు చెప్పక్కర్లేదు, కొన్ని కొన్ని గిత్తలను కొట్టక్కర్లేదు, మాటనక్కర్లేదు, తోక ముట్టుకుంటే సరి బండిని లాగేస్తాయి. అటువంటి మంచి గిత్తలాంటి వాడు వీడు. 10 మాటలు చెప్పక్కర్లేదు, ఊరికే కళ్ళతోటి అలా చూస్తే విషయం గ్రహించేస్తాడు. అటువంటి మంచి బుద్ధి గలవాడు, అటువంటి సూక్ష్మ బుద్ధి గలవాడు, సటిల్ ఇంటలెక్ట్ గలవాడు, మంచి వివేకవంతుడు, చాలా ఇంటెలిజెంట్ మ్యాన్, వెరీ గుడ్ మ్యాన్, ఇంటెలిజెంట్, నాట్ ఓన్లీ ఇంటెలిజెంట్ మ్యాన్, వెరీ గుడ్ మ్యాన్ అని పక్కన ఉన్న నరేంద్రుడికి అక్కడ ఉన్న వాళ్ళకి పరిచయం చేస్తూ, వీడికి ల్యాండ్ అక్కర్లేదు, లేడీ అక్కర్లేదు, మనీ అక్కర్లేదు అన్నాడు. వీడి గురించి వీడికి ల్యాండ్ అక్కర్లేదు, వీడికి పొలం అక్కర్లేదు, వీడికి స్త్రీ అక్కర్లేదు, వీడికి డబ్బు కూడా అక్కర్లేదు, పిల్లవాడు అన్నాడు రామకృష్ణుడు. ఇప్పుడంటే స్వామీజీ అంటున్నా, అప్పుడు పిల్లకాయ, అప్పుడు పిల్లవాడు అంటే అప్పుడు బిఏ ఏదో చదువుతున్నాడు, అప్పుడు టీనేజర్ ఉన్నాడు. అంటే కొన్ని గిత్తలు ఉడికే తోక ముట్టుకుంటే బండిని ఎరగలాగేస్తాయట, కొట్టక్కర్లేదట్టి బండిని ఉడికి తోక ముట్టుకుంటే చాలట్టు. అటువంటి గిత్తట్లు వీడు. ఎవడు స్వామీజీ అన్న రామకృష్ణుడు. అంటే నీకు ఎంతకీ ఎందుకు చెబుతున్నానంటే ఈ మాటలు, వాడికి భయభర్తే కొంత సాధన చేసి వచ్చాడు కాబట్టి వాడికి ఏం అక్కర్లేదు, వాడికి అటాచ్మెంట్ లేదు. అటాచ్మెంట్ ఉన్నవాడు సిన్ని చేస్తాడు, కానీ అటాచ్మెంట్ వాడికి ఈ సిన్ని చేయవలసినటువంటి పని లేదు. ల్యాండ్ అవసరం లేని వాడికి, లేదా లేడీ అవసరం లేని వాడికి, మనీ అవసరం లేని వాడికి సిన్ని చేయవలసినటువంటి పని ఏముందని చెప్పడం కోసం రామకృష్ణుడు ఈ మాటలు చెప్పాడు. వివేకంతో నీ తెలివితేటను ఉపయోగించి, నీ వివేకాన్ని ఉపయోగించి, పెద్దవాళ్ళతోటి సత్పురుషులతోటి సహవాసాలు చేసి నెమ్మదికి అహంకారాన్ని తొలగి, రోగ కారణమైనటువంటి పునర్జన్మలకు కారణమైనటువంటి అహంకార బుద్ధిని తొలగించుకో. అది ఊరికే పోదు, నీ డిస్క్రిమినేషన్ ఉపయోగించాలి, నీ విచక్షణను ఉపయోగించాలి. డిస్క్రిమినేషన్ కనుక లేకపోతే అది నశించదు, సాధన చేస్తే అది నశిస్తుంది. ఈ జీవుడెవరు, ఈ అహంకారం ఎవరని విచారణ చేస్తే అది నశిస్తుంది. ఈ దేహం నేను దేహమని అనటం లేదు, ఆత్మ నేను ఆత్మని అనటం లేదు. మరి ఈ నేనని ఎవరు అంటున్నారు? ఆత్మ అంటం లేదు, దేహం అంటం లేదు. ఈ దేహానికి ఆత్మకి మధ్యన పరిణామం ఇది వచ్చింది. వీటిని బోగట్ట చేస్తే, నీ వివేకను ఉపయోగించి వారిని విచారణ చేస్తే, వారిని కొంచెం ఎంక్వైరీ చేస్తే వారు బయటకు పోతారు. అప్పుడు నీకు నిర్వాణ సుఖం కలుగుతుంది, ఆ నిర్వాణ స్థితికి వెళతావు, నిర్వాణ స్థితికి వెళతావు. అంటే సామాన్య మానవుడు ఊహించలేనటువంటి ఆనందంలోనూ ఊగిసిరాడతావు. నేను నల్లగా ఉన్నాననుకోండి, నేను నల్లగా ఉంటే అద్దంలో చూసుకుంటే నేను నల్లగానే కనిపిస్తాను. నేను ఎలాగ ఉన్నానో అద్దం అలాగే చూపిస్తుంది, కానీ నేను నల్లగా ఉన్నందుకు అద్దాన్ని తిరిగితే నా నలుపు ఏం పోదు. నేను నల్లగా ఉన్నాను అనుకోండి, అద్దంలో చూసుకుంటే నల్లగానే కనిపి, నేను నల్లగా కనిపిస్తున్నానంటే అద్దాన్ని పట్టుకు తిరిగితేలాగా. నువ్వు నల్లగా ఉన్నావు కాబట్టి నీకు నా నలుపు అద్దం చూపిస్తుంది. అలా ప్రకృతి కూడా అంతే, నీ లోపల ఏముందో అదే బయట చూపిస్తుంది. ఈ ప్రపంచం మంచిది కాదు, చెడ్డది కాదు, ఈ లోపల ఏదైతే ఉందో అది ప్రపంచం బయట చూపిస్తుంది. ప్రపంచాన్ని తిట్టడంలో ఏం ప్రయోజనం లేదు. ప్రపంచం మంచిది కాదు, చెడ్డది కాదు, అయితే నువ్వు ఈ ప్రపంచంలో ఉండగానే, ఈ దేహంలో ఉండగానే నువ్వెవడో నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయవయ్యా. ప్రపంచం నీ బలహీనతలను ప్రపంచం చూపిస్తుంది, కానీ నీ బలహీనతలు మటుకు ప్రపంచం పోగొట్టదు. నీ అంతటి నువ్వు కృషి చేసి సాధన చేసి ఆ బలహీనతను నువ్వే తొలగించుకోవాలి. నువ్వు నీ అలవాట్ల యొక్క వేగం ఎప్పుడైతే తగ్గిందో, నీ మనసు బాహ్యముఖం అవటానికి కారణాలు ఎప్పుడైతే అణిగిపోయినాయో, అదే నువ్వు. ఏది ఈ దేనైతే పొందుదామని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, అదే నీవు అన్న సంగతి నీకు అవగాహన అవుతుంది, అది నీకు అనుభవంలోకి వస్తుంది. నీకు అనుభవంలో ఉన్న దాని వల్ల నువ్వు సుఖపడతావు, కానీ నీకు అనుభవంలో లేనిది వల్ల నువ్వేం సుఖపడతావు? ఆ దేవుడు అనేవాడు నీకు పరోక్షంగా ఉంటే నేను సుఖపెట్టాడు, నీకు అనుభవం ఉంటే ఆ దేవుడు నీకు సుఖపెడతాడు. జీవుడు ఏ విధంగా అయితే ఇప్పుడు నీకు అనుభవంలో ఉన్నాడు, దేవుడు కూడా నీకు అనుభవంలోకి రావాలి. అప్పుడు నువ్వు సుఖం ఏంటో నీకు తెలుస్తుంది, శాంతి ఏంటో నీకు తెలుస్తుంది. అంటే నీకు అనుభవంలో లేని వస్తువు నేను సుఖపెట్టదు, నీకు అనుభవంలో ఉన్న వస్తువు నీకు సుఖపెడుతుంది. అంటే నీకు జీవుడు ఇప్పుడు అనుభవంలో ఉన్నాడు, కానీ దేవుడు అనుభవంలో లేడు. జీవుడు ఏ విధంగా అయితే ఇప్పుడు అనుభవంలో ఉన్నాడో ఆ విధంగా దేవుడు నువ్వు అనుభవంలోకి తెచ్చుకుంటే అప్పుడు నువ్వు సుఖీ అవుతావు, నిర్వాణ శాంతి అప్పుడు పొందుతావు. మానవ జాతి అంతా ఏ గమ్యాన్ని పొందటానికి ప్రయాణం చేస్తుందో, ఆ ధన్యాన్ని ఇప్పుడే ఇక్కడ నువ్వు పొందుతావయ్యా అని ఇక్కడ ఆచార్యుల వారు చెబుతూ, అంటే నువ్వు ఈగో ఈగో ఎప్పుడైతే పోయిందో, నీ హృదయం లోపల ఒక నిజం ఉంది, నీ హృదయం లోపల ఒక సత్యం ఉంది, నీ హృదయం లోపల ఒక చావులేని వస్తువు, నీ శరీరం చనిపోయిన చావులేని వస్తువు నీ హృదయంలో ఉంది, అది ఎవరో కాదు. నీ మనస్సులో ఉన్న దోషాలు నీ బయటకు వచ్చిన తర్వాత ఆ సత్యం ఎవరో కాదు. ఏ వస్తువు కోసమైతే నువ్వు అన్వేషిస్తున్నావో, నువ్వు సాధనలు చేస్తున్నావో, యజ్ఞాలు యాగాలు చేస్తున్నావో, ఏ వస్తువుని పొందటం కోసం నువ్వు దానాలు ధర్మాలు చేస్తున్నావు, ఆ వస్తువు నీవే అన్న సంగతి నీ నువ్వు బలహీనతల్లోంచి విడిపడ్డాక, అలవాట్లలోంచి విడిపడ్డాక, ఈ దుష్ట సంస్కారాల్లోంచి విడిపడ్డాక, ఈ దుర్మార్గ బుద్ధిలోంచి స్వార్థ బుద్ధిలోంచి విడిపడ్డాక, ఆ వస్తువు నీవే అన్న సంగతి నీకే తెలుస్తున్నావా? ఇతరులు చెప్పుడు మాటలు తగ్గినప్పుడు ఆధారపడి ఉండక్కర్లేదు. మానవుడికి స్వార్థ బుద్ధి రావడానికి కూడా అహంకారమే కారణం. ఏంటి అహంకారం? నీ అస్తిత్వాన్ని దేహానికే పరిమితం చేస్తుంది. స్వార్థ బుద్ధి రావటానికి దేహ బుద్ధి కారణం. ఏంటి? వాడి ఎగ్జిస్టెన్స్ దేహానికే పరిమితమైంది. అంటే వాడి ఎగ్జిస్టెన్స్ ఎప్పుడైతే దేహానికే పరిమితమైందో వాడికి స్వార్థ బుద్ధి కలుగుతుంది. ఆ స్వార్థ బుద్ధి నుంచి వాడు పాపం చేస్తాడు. స్వార్థం లేని వాడు పాపం చేయడు, స్వార్థం ఉన్నవాడే పాపం చేస్తాడు. అంటే నీకు స్వార్థ బుద్ధి ఎందుకు కలుగుతుంది అంటే నీ అహంకారం వల్లే నీకు అది కలుగుతుంది. అంటే ఎప్పుడైతే అందులోంచి విడిపడ్డావో దానికి సంబంధించిన రుగ్మతల్లోంచి, దానికి సంబంధించిన డిజార్డర్స్ లోంచి కూడా నువ్వు బయటకు వచ్చేస్తావు అని ఇక్కడ ఆచార్యస్వాములు వారు అంటున్నారు. దేర్ గట్ గివ్ అప్ బై ఫోర్స్ దిస్ ఈగో, బై ఫోర్స్ గివ్ అప్ బై ఫోర్స్ దిస్ ఈగో. దీన్ని ఏ విధంగా అవసరమైతే నాయమారు బలవంతం చేసి, అదే నువ్వు ఏ విధంగా నాయమారు ఎలా గెంటుతావు బలవంతానైతే అవసరమైతే ఈగోని బయటకు గెంటాయి, బై ఫోర్స్ అవసరమైతే ఫోర్స్ చేసి దీన్ని బయటకు గంటే. ఏదైనా సర్పం లాంటిది అహంకారం అనేది పాము లాంటిది. మన ఇంట్లోకి పాము వస్తామని కానీ దగ్గర ఇంకా లోపలకు రావంటావు, దాన్ని బయటకు తలపేయడానికి వస్తామను ఆచార్య వారు అంటున్నాడు. మీ శరీరానికి ఏ విధంగా అయితే ముఖం ఉందో, అలాగే ఈ అహంకారం కూడా మూడు ముఖాలు ఉన్నాయి. అది సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ అహంకారం అనే పాముకి మూడు తలకాయలు ఉన్నాయి, ఒక తలకాయ కాదు, ఈ మూడు తలకాయలు ఉన్నాయి. అవసరమైతే నువ్వు సాధన తోటి నాయమారి దాని పామును వచ్చి నాయమారి నువ్వు పంపకపోయినా దాని అవసరమైతే చంపేస్తున్నావు పామునే, బయటికి పొమ్మంటావు పామునే. అది బయటకు పోతే సరే సరే, బయటకు పోకపోతే దాన్ని అవసరమైతే చంపేస్తున్నావు దాన్ని. అలాగే ఈ అహంకారం అనే సర్పాన్ని అవసరమైతే నువ్వు విచారం ఏదో మార్గంలో, నువ్వు భక్తి మార్గమో జ్ఞాన మార్గమో ధ్యాన మార్గమో ఏదో మార్గం దాన్ని బయటికి పంపాలి, దాన్ని ఫోర్స్ చేసి. అంటే నువ్వు తీవ్రమైన వైరాగ్యం తోటి దాన్ని ఫోర్స్ చేస్తే కానీ అది బయటికి నెట్టబడదు. అది పెద్ద సర్పం లాంటిది, మూడు తలకాయలతోంది అది. ఒకటి రజోగుణం, రెండు తమోగుణం, మూడు సత్వగుణం. ఈ రజోగుణం వాడికి ఏమైనా వస్తుందంటే దురాశ, వాడికి ఎక్కువ దురాశ ఉంటుంది వాడికి. అంటే రజోగుణం వాడు మనస్సు ఎలా ఉంటుందంటే మామూలుగా అడిగి ఆ నోరేమో సూది పెద్దంత ఉంటుంది, మామూలు సృష్టిని అంతా మింగేయాలని ఉంటుంది వాడికి. నీకు అర్థమవుతుంది, ఆశ ఎక్కువ ఉంటుంది. అంటే సోదర మహర్షి గారు, మానవుల్లో ఎన్ని పాపాలు ఉన్నా, ఎన్ని దోషాలు ఉన్నా, ఎన్ని దురలవాట్లు ఉన్నా, ఎన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా, ఇవన్నిటికీ తల్లి ఆశ. ఆశ రజగుణంలో నుంచి వస్తుంది. అనేక కోరికలు ఉన్నాయి మనలో, రకరకాల కోరికలు ఉండొచ్చు, రకరకాల మనస్తత్వాలు ఉన్నాయి, రకరకాల తలకాయలు ఉన్నాయి. అయితే అనేక రకాల కోరికలు ఉండొచ్చు. ఈ కోరికలు అన్నింటికి ఒక తల్లి ఉంది లోపల. ఆ తల్లి ఏంటంటే ఆశ. ఆశలోంచే సంకల్పాలు వస్తాయి, ఆశలోంచే కోరికలు వస్తాయి. ఆశ లేకుండా కోరిక రాదు. నీకు ఆశ ఉంది కాబట్టి కోరిక వస్తుంది. అది అన్నింటికి నీ కోరికలకి, నీ సంకల్పాలకి, నీ బలహీనతలకి, నీ దోషాలకి తల్లి నీలో ఉన్నటువంటి ఆశ. ఆ ఆశ ఎక్కడి నుంచి వస్తుందంటే రజగుణంలో నుంచి వస్తుంది. ఆ ఆశ ఎటువంటిదంటే కృష్ణుడు గీతలో చెప్పాడు, మంటలో పెట్రోల్ వేస్తుంటే అది పెరుగుతూ ఉంటుంది కానీ తగ్గదు. నీ ఆశను సాటిస్ఫై చేసుకునే కొద్ది అది పెరుగుతూ ఉంటుంది కానీ తగ్గదు. ఎమ్మెల్యే అయితే మంత్రి అవ్వాలంటుంది, మంత్రి అయితే ముఖ్యమంత్రి అవ్వాలంటుంది, ముఖ్యమంత్రి అయితే ప్రధానమంత్రి అవ్వాలంటుంది, ప్రధానమంత్రి అయితే ఇంకో రాష్ట్రపతి అవ్వాలంటుంది. దానికి అంతు లేదు అంటే మంటలో పెట్రోల్ వేస్తుంటే మంట ఎలా పెరుగుతూ ఉంటుందో, ఈ ఆశ సాటిస్ఫై అయిపోయింది అది పెరుగుతూనే ఉంటుంది. ఆశను కంట్రోల్ చేసుకున్నవాడు జ్ఞానం అవుతాడు. ఆశ ప్రవాహంలో కొట్టుకుపోయినవాడు ఏదో నరకానుకో, మరొక లోకానుకో, మరొక లోకానికే పోతాడు. నరకలోకం ఉంటే స్వర్గలోకం కూడా ఉంటుంది. మీలో ఎవరైనా స్వర్గాన్ని ఆశిస్తంటే ఒకవేళ మీకు స్వర్గంలో కొన్ని రోజులు ఉండొచ్చు, నరక కారణాలు మీ లోపలే ఉంటే మీరు నరక లోకానికి కూడా వెళ్ళాలి. స్వర్గం ఉన్నప్పుడు నరకం కూడా ఉంటుంది, నరకం ఉన్నప్పుడు స్వర్గం కూడా. ఏదో ఒక్క లోకం ఉండదు, మంచి లోకాలు ఉంటాయి, చెడ్డ లోకాలు ఉంటాయి. ఇవన్నిటికి కారణం ఏంటంటే నీలో ఉంటుంది కోరికలే ఈ లోకాలకు తిప్పుతాయి, నీలోనే డిజైర్ ఈ లోకానికి తిప్పుతుంది. నీ డిజైర్ ఆశలోంచి వస్తుంది, ఆశ రజోగుణంలోంచి వస్తుంది. దానికి ఎంత మేత పెట్టినా, ఎంత ఫీడ్ చేసినా దాన్ని ఎవడూ సంతృప్తి పరచలేదు. ఆశని ఎవడూ సంతృప్తి పరచలేదు. నీకు ఏదైనా ఆకలిస్తున్నా అనుకోండి, నీకు కొంచెం అన్నం పెట్టి మీ ఆకలిని సంతృప్తి పరచగలరు. అంతేకాని మీ ఆశని ఎవడో సంతృప్తి పరచలేడు. ఇంకా తమో గుణం ఉంటుంది. ఏముంటుంది ఆ తమో గుణం ఏంటంటే సోమరతనం, బద్ధకం. కొంతమంది ఈ లోకానికి పనికిరారు, కొంతమంది పరలోకానికి పనికిరారు. కొన్ని రజోగుణం ఉన్నవాడు పరలోకానికి పనికిరాకపోయినా ఈ లోకానికి పనికి వస్తారు. ఈ తమో గుణం ఉన్న వాళ్ళకి ఈ లోకానికి పనికిరారు, పరలోకానికి పనికిరారు. నిరంతరము ఆ బద్ధకంతో ఉంటారు, ఆ సామర్థనంగా ఉంటారు, ఈ పనికి దూరంగా ఉంటారు. వాళ్ళు ఇతరుల మీద ఆధారపడకుండా వాడి శరీరాన్ని వాడు పోషించుకోవాలనే బుద్ధి కూడా వాడు కలగదు. వాడు కుటుంబ సభ్యుల్ని పోషించక్కర్లేదు, వాడి శరీరాన్ని కూడా నాడు పోషించుకోవాలనే బుద్ధి కలగదు. ఎంచేపు ఇతరుల మీద ఆధారపడి ఉంటాడు, వాడికి ఏమీ స్వయం కృషి ఉండదు, ఇతరుల మీద ఆధారపడి ఉంటాడు. వ్యర్థమైన చింతలతో, వ్యర్థమైన కర్మలతో, వ్యర్థమైన కోరికలతో వాడి జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అంటే ఇది తమో గుణం. ఈ తమో గుణం లక్షణం ఎక్కువ వాడికి కావాల్సింది రెండు ఎక్కువ కోరుకుంటూ ఉంటాడు తమో గుణం ఉన్నవాడు. ఒకటి తిండి, రెండు నిద్ర, ఒకటి మాంసం, రెండు కంసం. వాడికి కంసం మాంసం తప్పించి తమో గుణం, వాడికి ఏం అక్కర్లేదు అంటండి. వాడికి నిరంతరం ఇంకా దేవుడు కూడా అక్కర్లేదు, జ్ఞానం కూడా అక్కర్లేదు, సమాజం గురించి కూడా అక్కర్లేదు, ఇతరుల గురించి ఆలోచించడం. వాడికి కావలసింది కంచం, రెండు మంచం. మంచం కంచం తప్పించి తమో గుణం అని వాడికి ఇంకో గొడవ ఉండదు. ఈ అహంకారం అనే సర్పానికి తమో గుణం అనేది ఒక ముఖం, సత్వగుణం అనేది ఒక ముఖం. అంటే మనం సుఖంగా ఉన్నాం లేదో, బాగున్నాం లేదో అనుకుంటాడు వాడు. సుఖాన్ని వాడు, కంఫర్ట్ని వాడు కోరుకుంటూ ఉంటాడు ఎక్కువ. అది సత్వగుణం. అంటే సత్వగుణం వాడు ఇతరులకు అపకారం చేయకపోయినా వాడి దేహం సుఖంగా ఉందా లేదా అని చూసుకుంటూ ఉంటాడు వాడు. అంటే సత్వగుణం మిగతా రెండు గుణాల కంటే మంచిదే. అది సత్వగుణం కూడా జ్ఞానం కాదు, కానీ సత్వగుణంలో కొంత మంచి ఉంది. అది జ్ఞానం కాకపోయినా జ్ఞానానికి వెళ్ళి దారి చూపించే కొంత లక్షణం ఉందో సత్వగుణానికి. అది కూడా అహంకారం ఒక భాగమే. ఈ అహంకారం అనే ఈ పెద్ద సర్పానికి సత్వగుణం అనేది ఒక ముఖం, రజోగుణం అనేది ఒక ముఖం, ఈ తమో గుణం అనేది ఒక ముఖం. మూడు ముఖాలతోటి ఈ అహంకారం ఉంటుంది. నువ్వు మామూలుగా అహంకారాన్ని మామూలుగా తొలగించుకుంటే తొలగించుకోవచ్చు. నువ్వు అవసరమైతే ఏదో అభ్యాసంగా, అది గురువు అనుగ్రహం ద్వారానో లేకపోతే ఈశ్వరు అనుగ్రహం ద్వారా, నీ సాధన బలం వల్ల, లేకపోతే సత్పురుషుడు సహవాసం వల్ల, నువ్వేదో రకంగా ఈ అహంకారాన్ని నువ్వు తొలగించుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే దాన్ని ఫోర్స్ ఉపయోగించి కూడా దాన్ని పోగొట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయ్యాం ది డోర్ అండ్ ఏం చేయరు, నేను ఇది సంపాదించాను, ఈ సంపాదనకి నేనే కర్తనే, అంటే ఈ భోగం నేను అనుభవిస్తున్నాను, నేను భోగినే ఇంత ఇన్ని ఇంత సంపాదించిన రకంగా భోగం అనుభవిస్తున్నానని బుద్ధి కూడా నీకు అహంకారంలోంచి వస్తుంది. అది అహంకారమే ఉత్పత్తి చేస్తానన్న సంగతి నీకు తెలియకపోయినా అది అహంకారంలోంచి వస్తుంది. ఈ కర్తృత్వ బుద్ధి, ఈ భోక్తృత్వ బుద్ధి, ఇవన్నీ కూడా అహంకారంలోంచి వస్తున్నాయి. అంటే ఇవన్నీ కూడా ఈ ట్రబుల్స్ అన్ని కూడా అహంకారం ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎర్రర్ దిస్ వరల్డ్ డెత్ బర్త్ అండ్ ఓల్డ్ ఏజ్ ఆల్ దీస్ యూ హ్ గాట్ బై ఐడెంటిఫైయింగ్ ఎవర్ సెల్ విత్ ది ఈగో. నేను మంచివాడిని, నేను చెడ్డవాడిని, నేను శరీరం లోపల ఉన్నాను, నా శరీరం బయట ప్రపంచం ఉంది, వైకుంఠంలో దేవుడు ఉన్నాడు, లేకపోతే కైలాసంలో దేవుడు ఉన్నాడు, దేవుడు వేరు నేను వేరు అనే భేదనిద్ది. నీ శరీరాలు పుట్టటాలు, నీ శరీరాలు చావటాలు, నీ శరీరంతో నేను ఎవరైనా పొగిడితే సంతోషించడం, ఎవరైనా విమర్శిస్తే ఏడుస్తూ కూర్చోవడం, ఈ గొడవలన్నీ కూడా ఎందుకు? నువ్వు నీ లోపల ఉంటుంది సత్యంతో తాదాత్మ్యం చెందకుండా, నీ లోపల ఉంటుంది అహంకార బుద్ధితో తాదాత్మ్యం పొందటంలో ఇన్ని చిక్కులు వచ్చి నీ తలకాయ మీద పడతలేని సంగతి నీకు నీకు గ్రహింపు రావటం. నీ మనోమూలంలో ఉన్న దేవుడు నిజమైన దేవుడు, నీ మనస్సు కల్పించే దేవుడు కూడా దేవుడే, కానీ మనస్సు ఎంత నిజము, నీ వేరు బుద్ధి ఎంత నిజమో ఆ దేవుడు కూడా అంతే నిజం. అది నేకెడ్ ట్రూత్ కాదు, అది ఫైనల్ ట్రూత్ కాదు, అది అల్టిమేట్ ట్రూత్ కానే కాదు. అది లోపల జీవుడు ఉన్నాడు, ఆ జీవుడు నీ కళ ద్వారా ఈ ప్రపంచాన్ని చూస్తున్నాడు. ఆ జీవుడు నీ కళ ద్వారా ఈ ప్రపంచాన్ని చూస్తున్నట్టు ఎవరో ఒక దేవుడిని చూడొచ్చు. ఆ జీవుడు ఎంత నిజమో, ఈ ప్రపంచం ఎంత నిజమో, ఆ దేవుడు కూడా అంతే నిజం, కానీ అది ఫైనల్ ట్రూత్ కాదు, అది అల్టిమేట్ ట్రూత్ కాదు, అది నేకెడ్ ట్రూత్ కానే కాదు. ఇన్ని చిక్కులు వస్తున్నాయి, ఎన్ని చిక్కులు వస్తున్నాయి ఈ అహంకారంతో తాదాత్మ్యం పొందటం వల్ల. నీకేం వస్తుందంటే ఈ బాడీ వస్తుంది, దేవతలు వస్తున్నారు, వరల్డ్ వస్తుంది, భక్తరాజు వస్తుంది, వరల్డ్ వస్తుంది, డిసీజ్ వస్తుంది, డెత్ వస్తుంది, ఇన్ని అనర్థాలతో ఈ అహంకారంతో తాదాత్మ్యం పొందటం వల్ల ఎన్ని అనర్థాలు మీకు తెచ్చి పెడుతుంది. ఈ విషయం మీరు ఎప్పుడు గ్రహిస్తారు, మీరు మటుకి గ్రహిస్తారా, మీ మేధస్సును ఉపయోగించకపోతే మీకు మటుకి గ్రహింపు వస్తుందా అని ఆచార్య ఎవరు అంటున్నారు. మీకు తెలివి ఉంది, మీకు తెలివితేటలు లేవా, మీకు తెలివితేటలు అంటే ఉపయోగించండి, ఉపయోగిస్తే మీకు తెలుస్తుంది, మీ అంతటి మీకే తెలుస్తుంది. మీకు తెలివితేటలు ఉన్నాయి, అట్లా ఉపయోగించుకోండి, మీ సద్వినియోగం చేసుకోండి. మీకు ధనం ఉంటే ధనాన్ని సద్వినియోగం చేసుకోండి,
మీకు శక్తి ఉంటే శక్తిని సద్వినియోగం చేసుకోండి. మీకున్న తెలివితోటి, మీకున్న మేధస్సుతోటి, మీకున్న వివేకంతోటి మీరెవరో మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసుకో. ప్రయత్నం చేయకపోతే ఆ తెలివి వల్ల ఆ మేధస్సుని మీరేం చేసుకుంటారు? అంటే మీ దగ్గర ఉన్న డబ్బు మీ తిండికి ఉపయోగపడకపోతే, మీ దగ్గర ఉన్న డబ్బు మీరు బట్టకు ఉపయోగపడకపోతే, మీ దగ్గర ఉన్న డబ్బు మీ అవసరాలను తీర్చకపోతే ఆ డబ్బు మీకు ఆ డబ్బుతోటి మీకు ప్రయోజనం ఏముంది? అదేవిధంగా నీకు తెలివి చేకలుంటే నీ హృదయంలో ఉన్న సత్యాన్ని తెలుసుకోవడానికి ఆ తెలివి ఉపయోగపడకపోతే ఆ తెలివిని ఏం చేసుకుంటావు నువ్వు? అయితే నీకు మేధస్సు ఉంది, ఆ మేధస్సు లేదని అంటాం లేదు. కొంతమందికి తక్కువ బుద్ధి ఉండొచ్చు, కొంతమందికి ఎక్కువ బుద్ధి ఉండొచ్చు, అసలు బుద్ధి లేని మనిషి ఉండడు. అయితే ఎంత బుద్ధి ఉంటే అంటే మీరు ఉపయోగించుకోవాలని నేను అంటాం లేదు, ఆచార్యుల వారు అంటున్నారు. నువ్వు ఎప్పుడు ఉంటావు, ఎలా ఉంటావు? ఆనందంగా ఉంటావు, ముద్ద బయలాగా ఉంటావు, జ్ఞానంగా ఉంటావు. నీ స్వరూపంలో జ్ఞానం ఉంది, నీ స్వరూపంలో ఎప్పుడు ఉండటం అనే ఉంది. నీ స్వరూపానికి చావు లేదు, నీ స్వరూపం అరూపమే అంటే నీ కళ్ళకి అది కనిపించడం లేదు. నీ స్వరూపం అరూపం అంటే నీ కళ్ళకి అది కనిపించడం లేదు. ఆ రూపానికి అది దానికి ఎగ్జిస్టెన్సే పని. ఆచార్యులు వారు అంటున్నారు, నీ లోపల ఉన్న సత్య వస్తువు, నీ లోపల ఉన్న బ్రహ్మ పదార్థాన్ని బయట నిప్పు దానికి కాల్చలేదు, బయట ఉన్న ఆయుధాలు పెట్టి దాన్ని చేర్చలేరు. బయట ఉన్న ఆయుధాలు పెట్టి నీ శరీరాన్ని చేర్చగలరు, కానీ నీ లోపల ఉన్న శబ్ద వస్తువుని చేర్చలేరు. దానికి పుట్టుకు లేదు, పుట్టుకు లేని వస్తువుకు ముసలతనం లేదు, ముసలతనం లేదు దానికి చావు లేదు. పుట్టిన మనిషిని చాలు వెంటాడుతుంటుంది. అంటే డాక్టర్లకు అర్థం కాని విషయాలు, మెడిసిన్కి అర్థం కాని విషయాలు హ్యూమన్ బాడీలో ఎన్నో ఉన్నాయి. ఇది చాలా కాంప్లెక్స్ బాడీ, హ్యూమన్ బాడీ చాలా కాంప్లెక్స్ బాడీ. రమణ మహర్షి వారు అద్భుతమైన రహస్యం చెప్పారు, ఈ సృష్టిలో ఎన్ని రహస్యాలు ఉన్నాయి, హ్యూమన్ బాడీలు కూడా అన్ని రహస్యాలు ఉన్నాయని చెప్పారు. ఇవి రమణ గురువు, రమణాచార్యుడు. రమణాచార్యుడు చెప్పిన మాట మీ కళ్ళకు కనిపిస్తున్నటువంటి ఈ సృష్టిలో ఎన్ని రహస్యాలు ఉన్నాయి, ఈ మానవ శరీరంలో కూడా అన్ని రహస్యాలు ఉన్నాయి. ఈ మెడిసిన్కి అందిన విషయాలు అనేకం ఉన్నాయి. హ్యూమన్ బాడీ చాలా కాంప్లెక్స్ బాడీ. మరణించిన వాడిని చావు తరుముకుంటూ వస్తుంది, చచ్చిపోయిన వాడిని మళ్ళీ పుట్టిరా ఆ తరుముకుంటూ వస్తుంది. ఈ తిప్పలు, ఈ ముప్పులు, ఇవన్నీ నీకు ఎందుకు వస్తున్నాయి? నీ అహంకారంతో, ఈ దేహంతో తదత్వం చెందటం వల్ల. ఈ విషయం నేను చెప్పిన దాన్ని మీరు నమ్మక్కర్లేదు. మీ చెవులకి ఎట్లా ఉపయోగించుకోండి, మీకు తెలివి లేదా? మీ మేధస్సును ఉపయోగించుకోండి. మీ మేధస్సుని మీకంత తలకాయ లేకుండా ఉన్నారా? తలకాయని ఉపయోగించుకోండి. ఉపయోగించుకుంటూ కూడా రవ్వంత ఆలోచించండి, ముళ్ళంత ఆలోచించండి. ఈ విషయం మీకే తెలుస్తుంది. నేను చెబుతున్న విషయం రవ్వంత ఆలోచిస్తే, ముళ్ళంత ఆలోచిస్తే, చింతాకంత అయినా మీరు ఆలోచిస్తే మీకు ఈ విషయం మీకు బహిర్గతం అవుతుంది. ఏ ఏ విషయం? ఈ అహంకారంతో, అహంకార బుద్ధితోటి, ఈ దేహానికి పరిమితమైన బుద్ధితోటి, ఈ బాడీ బౌండ్ అయితోటి తాదాత్మ్యం చెందటం వల్ల ఈయన అనర్థాలు వస్తున్నాయన్న సంగతి ముళ్ళంత ఆలోచించిన, చింతాకంత ఆలోచించిన మీకు అర్థమవుతుంది. నేను చెప్పానని ప్రత్యేకంగా మీరు తలలు ఓపక్కర్లేదు అని ఆచార్యులు వారు అంటున్నారు. యర్ బ్లిస్ఫుల్నెస్ ఇట్ సెల్ఫ్, నీ స్వరూపమే ఆనందం. నీ స్వరూపంలో ఆనందం ఉంది అని చెప్పి నువ్వు తెలియకుండా నేను ఆనందంగా ఉండాలని అనుకుంటున్నావు. ఏ మానవుడు కూడా దుఃఖాన్ని కోరుకోడు, ఆనందాన్ని కోరుకుంటాడు. నేను చెప్పండి, నీ మూలంలో ఉన్నది ఆనందమే, నీ మూలంలో ఉన్నది ఆనందమే అని చెప్పి యర్ బ్లిస్ఫుల్నెస్ ఇట్ సెల్ఫ్ ఎవర్ కాన్షియస్నెస్. నువ్వు లేకుండా ఎప్పుడు లేవు. దేహం మరణించిన తర్వాత నువ్వు ఉండవేమో అని అనుకుంటున్నావు, నువ్వు ఉంటావు. ఆ ఉంటావన్న సంగతి నీకు తెలియకపోవటం నీకు భయం వేస్తాను. ఈ అహంకారంతో తాదాత్మ్యం ఎంతకాలం అయితే నువ్వు పొందుతున్నావు అంతకాలం నీకు సంసార రోగం కూడా వెంటాడుతూనే ఉంటుంది. అంటే భేదబుద్ధి, అహంకారం ఉన్నప్పుడు భేదబుద్ధి ఉంటుంది, వేరు బుద్ధి ఉంటుంది. అహంకారం నుంచి చెప్పి వేరు బుద్ధి, భేదబుద్ధి ఎంతకాలం అంతకాలం సంసారం కూడా ఉంటుంది. ఈ సంసారాన్ని కూడా క్రియేట్ చేసేది అహంకారమే. అంటే నీకు సంసార బుద్ధి నశించదు, ఈ అహంకారం నశిస్తేనే కానీ సంసార బుద్ధి నశించదు. అంటే నీ లోపల ఉన్నది ఆత్మే, ఒక నిజం నీ హృదయంలో ఉంది, నీకు తెలుసున్నా ఉంది, నీకు తెలియకపోయినా ఉంది. అంటే ఆ నిజాన్ని ఈ మనస్సు మూసేస్తుంది, కానీ దాన్ని ఫోర్స్తోడి తొలగించుకోమని నేను పదే పదే ప్రార్థిస్తున్నాను అని ఆచార్య వారు మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. అడగటమే కదా ప్రార్థిస్తున్నాను అని ఆచార్య స్వామి వారు అడుగుతున్నారట. మిమ్మల్ని అవసరమైతే బలవంతమైన ఈ అహంకార బుద్ధిని తొలగించుకోమని అడుగుతున్నారటండి. అడగటమే కాదు ప్రార్థిస్తున్నాను అని ఆచార్య వారు అంటున్నారు. భగవంతుడు అంతటా ఉన్నాడు, భగవంతుడు అంతటా ఉన్నాడు. ఒక చోట నుండి మరొక చోట లేకపోవటం అంటే లేదు, ఒక చోట నుండి మరొక చోట లేదంటే దేవుడి యొక్క సర్వవ్యాపకత్వానికి భంగం వస్తుంది. అంతటా ఉన్న వస్తువునే కనుక చూడటం మీరు నేర్చుకుంటే మీ దేహ బుద్ధి నశిస్తుంది, స్వార్థబుద్ధి నశిస్తుంది. ఇంకా అంతటా ఉన్నదే మీ హృదయంలో ఉంది, మీ హృదయంలో ఉన్నది అంతటా ఉన్నది, మీ హృదయంలో ఉన్న సత్యాన్ని తెలుసుకున్నాక అంతటా ఉన్నదానికి దీనికి భేదం లేదన్న సంగతి మీకు తెలుస్తుంది. అంటే అంతటా ఉన్న వస్తువుని సర్వత్రా వ్యాపించిన వస్తువుని కనుక మీరు చూడటం నేర్చుకుంటే, దాన్ని గుర్తించడం కనుక నేర్చుకుంటే, మీరు దేహబుద్ధి నశిస్తుంది, భేదబుద్ధి నశిస్తుంది, వేరు బుద్ధి నశిస్తుంది, స్వార్థబుద్ధి నశిస్తుంది, మోహబుద్ధి నశిస్తుంది అంటున్నారు. నేను కాదు ఆచార్య స్వాముల వారు, ఇది నేను చెప్పటం లేదు. ఏమంటున్నారు ఆచార్య స్వాముల వారు చెబుతున్నారు. అసలు వాట్ ద ఫాల్, మీలో మీ దేహాలు వేరుగా ఉండొచ్చు, మా దేహం వేరుగా ఉండొచ్చు, మీ మనస్సులు వేరుగా ఉండొచ్చు, నా మనస్సులు వేరుగా ఉండొచ్చు, మీ అలవాట్లు వేరుగా ఉండొచ్చు, నా అలవాట్లు వేరుగా ఉండొచ్చు, మీకున్న వికారాలు వేరుగా ఉండొచ్చు, నాకున్న వికారాలు వేరుగా ఉండొచ్చు, మీ ఆకారం వేరుగా ఉండొచ్చు, నా ఆకారం వేరుగా ఉండొచ్చు, కానీ మన లోపల అందరి లోపల ఉన్నటువంటి ప్రభువు ఒక్కడే, వాడు మటుకు ఒక్కటిగానే ఉన్నాడు అంటున్నారు స్వాములు. లోపల అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు, మన కంట్రోలర్ మన హృదయంలో ఉన్నాడు, రెండుగా లేడు, ఒకటిగానే ఉన్నాడు, నిజంగానే ఉన్నాడు. నీ దేహంతో నీ మనస్సుతో నీ దేహంలో వచ్చే రోగాలకి, నీ మనసులో వచ్చే వికారాలకి అని మాత్రము ఈశుమంతయు చింతాకంత కూడా సంబంధం లేకుండా వాడు స్వతంత్రంగా ఉన్నాడు. ఉన్నాడు స్వతంత్రమగా ఉన్నాడు, అది లోపల ఉన్నాడు, నీ లోపల ఉన్నాడు. అంటే నీ లోయలు, నీ హృదయం యొక్క లోయల్లో ఉన్నాడు, నీ హృదయ ఆకాశంలో ఉన్నాడు. నీ హృదయ ఆకాశంలో ఉన్న స్వామిని ఏ విద్య ద్వారా తెలుసుకుంటే, నువ్వు ఏ విద్య ద్వారా తెలుసుకోగలుగుతావో ఆ విద్యను దహర విద్య అంటారు, దాన్ని ఆత్మ విద్య అని అంటారు. వాడు ఉండటం వల్లే వాడు తెలియబడుతూ ఉంటాడు, కానీ ఇతరుల సహాయం అక్కర్లేదు, వాడి ఇతరుల సహాయం అక్కర్లేదు, తనంతటా తానేగా వాడు తెలియబడుతుంటాడు. ఆ ప్రభువు, ఆ ఈశ్వరుడు సర్వనియంత, అందరిని నియమించేవాడు, జీవుల్ని నియమించేవాడు, కర్మానుసారం ఆ దేహాలను తిప్పేవాడు, కర్మానుసారం ఆ దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి ఆ దేహాన్ని ఎటు మళ్లించారో అటు మళ్లించేవాడు. నీ కంట్రోలర్ ఎక్కడో నీకు దూరాన లేడు, నీ లోపలే ఉన్నాడు. వైకుంఠంలో ఉన్న దేవుణ్ణి, కైలాసంలో ఉన్న దేవుణ్ణి, ప్రపంచంలో ఉన్న మనుషుల్ని మీరు మోసం చేయొచ్చు, కానీ మీ హృదయంలో ఉన్న నిజమైన దేవుణ్ణి మోసం చేయటానికి అవకాశం లేదు. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవచ్చు, మీరు ఇతరులను మోసం చేయొచ్చు, అవసరమైతే వైకుంఠంలో ఉన్న దేవుణ్ణి, కైలాసంలో ఉన్న దేవుణ్ణి కూడా మీరు మోసం చేయొచ్చు, కానీ మీ హృదయంలో ఉన్న మీ కంట్రోల్ మట్టికి మీరు మోసం చేసే అవకాశం లేదు. మానవుడు తను తాను మోసం చేసుకోవచ్చు అండి, ఇతరులను కూడా మోసం చేయొచ్చు, కానీ హృదయంలోనే దేవుని మటుకు మోసం చేయడానికి అవకాశం లేనలేదు. నీ లోపలటువంటి పరమేశ్వరుడితో నువ్వు తాదాత్మ్యం చెందటం లేదు, నీ లోపలటువంటి నీ కంట్రోలర్తో నీ తాదాత్మ్యం పొందటం లేదు, నువ్వు ఈగోతో తాదాత్మ్యం పొందుతున్నావు. కాబట్టి నీకు దేహానికి కారణం, లోకానికి కారణం, పునర్జన్మలకు కారణం, రోగాలకి కారణం, బాధలకి కారణం, భారాలకి కారణం, యానికి కారణం కూడా ఈగే కారణం. అంటే రమణ మహర్షి గారు అంటుంటే, అది ఉంటే నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, లోకం ఉంది, దేవుడు ఉన్నాడు, పుణ్యం ఉంది, పాపం ఉంది, అది లేకపోతే ఏది లేదు. ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే, ఈగో అంటే ఏం లేదు అయ్యా, ఈగోని ఎందుకు పోగొట్టుకోమని చెబుతున్నామంటే, ఈగో ఉన్నంతకాలం అది ఒక వండర్ఫుల్ టీచింగ్, బ్యూటిఫుల్ టీచింగ్, చరణంగా టీచింగ్. నీకు ఆనందం వస్తుందో నాకు తెలియటం లేదు, కానీ ఆనందం, నా ఆనందం కోసం, నా సంతృప్తి కోసం, నా సంతోషం కోసం ఇవి చెప్పుకోబోతున్నా. భగవాన్ ఒక వండర్ఫుల్ మాట చెప్పారు, మనం ఎంతకాలం ముక్కులో శ్వాస ఆడుతూ ఉంటుందో అంతకాలం ఈ మాట జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ జన్మలో కాదు, రాబోయే జన్మలో కూడా, స్త్రీగా జన్మించిన, పురుషుడిగా జన్మించిన, దేవతగా జన్మించిన, జంతువుగా జన్మించిన, అహంకార బుద్ధి ఉన్నంతకారం, అజ్ఞానం ఉన్నంతకారం మనం మనంగా ఉండలేము. ఈ ఒక్క వాక్యం చాలు, ఇంకా మీరు నేను వెళ్ళిపోవచ్చు ఉండే స్పర్శ. మీరు భాగ్యవంతుడిగా పుట్టవచ్చు, బంగారు పిచ్చుకులుగా పుట్టవచ్చు, పేదవాళ్ళుగా పుట్టవచ్చు, లేదా దేవతలుగా పుట్టవచ్చు, పొలిటీషియన్స్గా, డాక్టర్స్గా, స్టేట్స్మెన్గా, లేదా లాయర్స్గా మీరు పుట్టవచ్చు, పురుషులుగా పుట్టవచ్చు, ఆ స్త్రీలుగా పుట్టవచ్చు, పేదవారుగా పుట్టవచ్చు, ధనవంతులుగా పుట్టవచ్చు, లేదా దేవతలుగా పుట్టవచ్చు, జంతువులుగా పుట్టవచ్చు, మనుషులుగా పుట్టవచ్చు, ఏ రకంగా పుట్టినప్పటికీ. ఇది ఒక్కటే మీరు భగవాన్ చెప్పినటువంటి గోల్డెన్ సెంటెన్స్, అమృత ఇమ్మోర్టల్ సెంటెన్స్. మన దేశాలకి మరణం ఉన్నా ఈ వాక్యానికి మరణం లేదు. ఎంతకాలమైతే ఈ అహంకార బుద్ధితోటి మనం తాదాత్మ్యం చెందుతున్నామో అంతకాలం మనం మనంగా ఉండలేదు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం మనంగా ఉంటే చావు లేని స్థితికి ఎదిగి వెళ్ళిపోతాం. మనం మనంగా ఉంటే మనల్ని చావు ముట్టుకోదు. మనల్ని మనంగా లేము కాబట్టి మనకి దేహం వస్తుంది, దేహం వచ్చాక చావు వస్తుంది, చావు వచ్చి ముట్టుకుంటుంది మనకి. మీకు అర్థమవుతుంది, మనం మనంగా ఉంటే చావు వచ్చి మనల్ని ముట్టుకోదు. మనం మనంగా లేము కాబట్టి ఈ పునర్జన్మలకి, ఈ సంసారాలకి, ఈ ప్రవాహంలో, ఈ ప్రకృతి ప్రవాహంలో కొట్టుకుపోతున్నాం. ఇక ఒక్క వాక్యం, జెట్టిపుల్ సెంటెన్స్, వండర్ఫుల్ సెంటెన్స్, నైస్ సెంటెన్స్, చాలా అర్మింగ్ సెంటెన్స్. ఈ వాక్యం ఒకటే జ్ఞాపకం ఉంచుకొని మీరు అందరూ ఇంటికి వెళ్ళిపోండి. ఇది ఈ మాట సైన్స్కి అందకపోవచ్చు, కానీ ఇది నగ్న సత్యం. ఇది బొటనీకి, ఫిలాసఫీకి, మెటాఫిజిక్స్కి, మెటాఫిజిక్స్కి అందకపోవచ్చు, ఇది మటుకు ఇది నగ్న సత్యం. కానీ నేను కూడా చెప్పాలని చెప్పటం లేదు, చెప్పకుండా ఉండలేక చెబుతున్నా. ఏమిటంటే మనకు చదువు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, భోగం ఉండొచ్చు, గౌరవం ఉండొచ్చు, ఇన్ని ఉన్నప్పటికీ మనం మనంగా ఉండలేము. లేదా పుట్టకుడి చదువులు ఉండొచ్చు, ఈ పుట్టక పరిమితమైన చదువులు ఉండొచ్చు, కానీ మనం మనంగా ఉండలేము. ఎంతకాలం అయితే మనం అహంకార బుద్ధితో తాదాత్మ్యం చెందుతున్నాము, ఎంతకాలం అయితే మన అజ్ఞానంతో తాదాత్మ్యం చెంది ఉన్నాము, ఎంతకాలమైతే నేను అని ఈ బాడీ బౌండ్ అయితోటి ఈ దేహగతమైన నేనుతోటి ఎంతకాలమైతే తాదాత్మ్యం పొంది ఉంటాము, అదే ఎన్ని దేహాలు ఎత్తినా కొత్త కొత్త దేహాలు, రంగు రంగుల దేహాలు, కలర్ దేహాలు, మంచి దేహాలు, బ్యూటిఫుల్ బాడీస్, ఎన్ని దేహాలు వచ్చినా, మంచి అందమైన దేహాలు వచ్చినా, మీ దేవతా శరీరాలు వచ్చినా, జంతు శరీరాలు వచ్చినా, మనుష్య శరీరాలు వచ్చినా, ఎన్ని శరీరాలు వచ్చినప్పటికీ ఆ దేహగతమైన నేనుతోటి తాదాత్మ్యం పొందుతున్నంత కాలం మనం మనంగా ఉండాలి. ఈ ఒక్క వాక్యం చదివి మీరు వెళ్ళిపోయింది, ఇంకా మీరు తెలుసుకోవాల్సిన విషయం లేదు. ఇప్పుడు మనం మనంగా లేం, అందుకే మనం దుఃఖం వెంటాడుతాం, జన్మలు వెంటాడుతున్నాయి. మనం మనంగా ఉండగలిగితే దుఃఖం ఆరిపోతుంది. అంటే నిప్పు మీద నీళ్ళు వేస్తే ఎంత వేగంగా నిప్పు ఆరిపోతుందో, మనం మనంగా ఉండగలిగితే ఎన్ని బళ్ళు దుఃఖం మన లోపల ఉన్నప్పటికీ అప్పటికప్పుడు చల్లారిపోతుంది. ఈ దేహ బుద్ధితో తాదాత్మ్యం పొందుతున్నంత కాలం, ఆ బాడీ బౌండ్ అయితోటి ఐడెంటిఫై అవుతున్నంత కాలం మనం మనంగా ఉండగలుగుతాం. బ్యూటిఫుల్ ఉపనిషత్తుల్లో లేని అందాలు, ఉపనిషత్తుల్లో లేని అందాలు మనం మనంగా ఉండలేదు. మనం మనంగా ఉండలేము కాబట్టి మనకి బాహ్యంగా అనేక ఆకర్షణలకి గురవుతున్నాం. మనం మనంగా ఉండగలిగితే ఏ ఆకర్షణకి మనం గురి కాము. తెలంగాణ ఒకసారి మాటల సందర్భంలో నా దగ్గర ఉన్నారు, భగవాన్ దగ్గరికి యాక్టర్స్ వచ్చారు, భగవాన్ దగ్గరికి యాక్టర్స్ వచ్చారు, భగవాన్ దగ్గరికి డాక్టర్స్ వచ్చారు, భగవాన్ దగ్గరికి పొలిటీషియన్స్ వచ్చారు, భగవాన్ దగ్గరికి బ్యూటిఫుల్ లేడీస్ వచ్చారు, భగవాన్ దగ్గరికి పోయట్స్ వచ్చారు, భగవాన్ దగ్గరికి సైంటిస్ట్ వచ్చారు, భగవాన్ దగ్గరికి పొలిటీషియన్స్ వచ్చారు, భగవాన్ దగ్గరికి రైటర్స్ వచ్చారు. ఎవరు ఆయన దృష్టిని ఆకర్షించలేదు. మనం ఎవరైనా అక్కర్లేదు, ఎవరికి ఎమ్మెల్యే గారు వస్తే హాల్ అంతా ఖాళీ చేసి వెళ్ళిపోతాం మనం. ప్రధానమంత్రి అక్కర్లేదు, ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చారనుకోండి, నన్ను వదిలేస్తారు మీరు, హాల్ అంతా ఖాళీ, ఎట్లా దేవుడి అంటేశ్వరం వదిలేస్తారు. లేదా 1 కేజీ పందారు ఇస్తున్నాను ఇక్కడ రోడ్డు మీద చాటిస్తే వెళ్ళిపోతారు. సాయంత్రం లోపల 2 1/2 కేజీ పందారికి ఇదంతా వదిలేస్తాం మనం. మనకున్న స్టాండర్డ్స్ ఈరోజు నీ ఒక్క వాక్యం జ్ఞాపకించుకోండి, ఇది రమణుడు ఇచ్చిన గిఫ్ట్. మనం మనంగా ఉండలేము ఎంతకాలం, ఇదే ఇక్కడే కాదు భవిష్యత్తు దేహాల్లో కూడా మనం మనంగా ఉండలేము. ఏదో దేహం వస్తుంది, మరి ఆ దేహానికి పరిమితమైన బుద్ధి వెంటాడుతూ ఉంటుంది. ఆ దేహానికే నువ్వు పరిమితుడు కాకపోయినా ఆ దేహానికి నిన్ను పరిమితం చేసే అహంకారం లోపల ఉంది. అహంకార బుద్ధి ఉన్నంతకాలం, ఆ దేహ బుద్ధి ఉన్నంతకాలం, ఆ ఫాల్స్ అయి ఉన్నంతకాలం, ఆర్టిఫిషియల్ అయి ఉన్నంతకాలం, ఆ బాడీ బౌండ్ అయి ఉన్నంతకాలం, దానితో తాదాత్మ్యం పొందుతున్నంతకాలం, ఈ జన్మలో కాదు రాబోయే జన్మలో కూడా మనం మనంగా ఉండలేము. ఎంత దూరం చెప్పాలో అంత దూరం చెప్పుకుపోతున్నారు మనం. మనల్ని వివేకవంతులు చేయటం కోసం, మన యొక్క కల్చర్, ఆ స్పిరిచువల్ కల్చర్, ఆ స్పిరిచువల్ సివిలైజేషన్ పెంచడం కోసం ఎంత దూరం చెప్పాలో అంత దూరం కూడా మనకి చెప్పుకుపోతున్నారు. దిస్ ఈగో, దిస్ ఎనిమీ ఆఫ్ దిస్, నీకు శత్రువు రాలి, అది నాకు మిత్రుడు అనుకుంటున్నావు, దాన్ని ప్రేమిస్తున్నావు. అది నీ స్వరూపానికి శత్రువు ఎవరంటే ఈ అహంకారమే. ఈ అహంకారాన్ని ఊదరగొట్టేస్తున్నారు ఆచార్యుల వారు, ఊదరగొట్టేస్తున్నారు అటు ఇటు. మొత్తం మనం తలుపులు వేసేసి పొగ పెడితే జంతువు ఏమవుతుందండి, అలా అన్ని ఊదరగొట్టి పడేస్తున్నారు అహంకారాన్ని. నీ లోపల నీ స్వరూపానికి ఎవరు నీ శత్రువులు, నీ బయట లేరు, నీ శత్రువులు నీకు బయట లేరు. ఆచార్యవారు సర్వ సందర్భంలో మాట చెప్పారు, నీకు ఎవరైనా శత్రువులు కూడా పెట్టుకోవద్దన్నారు మిమ్మల్ని. మీకు ఎవరైనా ఇతరులు శత్రువులు, మీరు మాకు శత్రువులు, మాకు శత్రువులు అని ఇతరులు మిమ్మల్ని అనుకోవచ్చు, కానీ మీరు మటుకు ఎవరిని శత్రువులు అని అనుకోదు. ఇంకేతట ఆ శత్రువు సంబంధించిన వాసన దేహం చచ్చిపోయిన కూడా వచ్చేస్తాయి, మళ్ళీ ఎవరితో చెప్పకండి మీరు. అంటే ఇప్పుడు ఇతరులు ఎవరైనా సుబ్బమ్మ గారు నా శత్రువు, నా శత్రువు అనుకుంటే మీకు ప్రమాదం లేదు, కానీ మీరు మటుకు ప్రధాన వాళ్ళు నా శత్రువుడు, ప్రధాన వాళ్ళు నా శత్రువులు అంటే మీకంటే ముందు ఆడైనా చచ్చిపోతారు. వాళ్ళకంటే ముందు మీరు ఆ శత్రుత్వానికి సంబంధించిన వాసనలో మళ్ళీ మీకు వచ్చి జన్మలోకి వచ్చేస్తాయట. వాళ్ళు మీరు మళ్ళీ ఒక కంపలోనే పుట్టి మీరు రోజు పేచీలు పెట్టుకుంటూ ఉంటారు,
ఇదో ప్రమాదం. మళ్ళీ ఇతరులు ఎవరైనా మిమ్మల్ని శత్రువులని మీరు అనుకో, వాళ్ళు అనుకుంటే అనుకోనే ఉండదు, మనం ఆపుచేయలేం. పలానా వాళ్ళు మా శత్రువులని మీరు అనుకోవద్దు, దానివల్ల ముప్పై జన్మల్లో మీరు హర్ట్ అవుతారు, దెబ్బతింటారు, అని మీ ఆధ్యాత్మిక అభివృద్ధి ఆగిపోతారు. నేను ఆత్మను తెలుసుకోవాలి, నేను సుఖపడాలి, నా హృదయంలోన శాంతిని పొందాలి అని నువ్వు పాపం అనుకుంటున్నావు. సాధన చెయ్యాలి, పెద్దవాళ్ళని అయిపోయేవాళ్ళు, గౌతమ బుద్ధుల్లాగా, శంకరాచార్యుల వారిలాగా, రమణ మహర్షిలాగా అయిపోవాలి మనం. ఇంత ఆలస్యం చేయకూడదు, ఈ జన్మలోనే అయిపోవాలని. మీకు అందరికీ కంగారు కంగారుగా ఉంది, బాగానే ఉంది, మీరు అనుకుంటున్నారు బాగానే ఉంది. మీరు అనుకుంటే పోనీ, మీరు అనుకోవాలని, మీరు అలా అనుకోవటానికి, మీరు రావటానికి అలా ప్రయత్నం చేస్తుంటే, మీ కంఠంలో ముళ్ళు గుచ్చుకుంటే, మీ ముద్దు దిగటానికి ఆ ముళ్ళు ఏ విధంగా అయితే అడ్డం వస్తుందో, ఈ అహంకారం మీ అభివృద్ధికి అలా అడ్డు వస్తుందని ఏ జనంలో మీరు తెలుసుకుంటారని ఆచార్యులు వారు అడుగుతున్నారు. మీ కంఠంలో కనుక ముళ్ళు గుచ్చుకుంటే, మీ కంఠంలో పెద్ద ముళ్ళు గుచ్చుకుంటే, మీకు లోపల ముద్ద లోపలికి దిగనపడదు. మీ కంఠంలో ఆ ముళ్ళు, మీ కంఠంలో ఉన్న ముళ్ళు మీరు అన్నం లోపలికి వెళ్లకుండా కంఠంలో ఉన్న ముళ్ళు ఏ విధంగా అయితే అడ్డు వస్తుందో, మీ కంఠంలో ఉన్న క్యాన్సర్ జబ్బు మీకు అన్నం లోపలికి వెళ్లకుండా ఆ క్యాన్సర్ జబ్బు ఏ విధంగా అయితే అడ్డు వస్తుందో, అదేవిధంగా మీ స్వరూపం మీరు పొందకుండా బయట వాళ్ళు అడ్డు రావటం లేదు, మీ ఆడబడుచులు అడ్డు రావటం లేదు, మీ కోడళ్ళు అడ్డు రావటం లేదు, మీ భర్తలు అడ్డు రావటం లేదు, మీ అహంకారమే అడ్డు వస్తుందన్న సంగతి ఏనాటికి తెలుసుకుంటారు? ఈనాటిక ముందు నాటిక అంటే నీ కంఠంలో ఉన్న ముళ్ళే నీకు అడ్డు వస్తుంది ముద్ద లోపలికి దిక్కకుండా. అదేవిధంగా నీ అహంకారమే అడ్డు వస్తుంది, నీవు నీ హృదయంలో ఉన్నటువంటి దేవుణ్ణి తెలుసుకోకుండా ఈ ఇతరులు బయట వాళ్ళు అడ్డు రావటం లేదు. ఇతరులు అడ్డు మీ స్నేహితులు కానీ మీ చుట్టాలు కానీ వాళ్ళు అడ్డు రావటం లేదు. నీ ఎవరడ్డు వస్తున్నారు? నీ దేహ బుద్ధి, నీ అహంకారం బుద్ధి, నీ హృదయంలో ఉన్న దేవుణ్ణి తెలుసుకోవడం, నువ్వు ప్రయాణం చేయడానికి నీకు ఇష్టంగానే ఉంది, కానీ వాడు అడ్డొచ్చి కూర్చుంటున్నాడు. ఆ ముద్ద నిండదా అంటే నోట్లో ఉన్న క్యాన్సరు, నోట్లో ఉన్న పెద్ద ముళ్ళు ఏ విధంగా అయితే అడ్డు వస్తుందో, ఆ ముద్ద లోపలికి వెళ్లకుండా, నీ హృదయంలో నువ్వు ప్రవేశించకుండా, నీ అహంకారం, నీ అహంకారం అడ్డు వస్తుంది. జీసీఏదు ఈ పిశాచం, ఈ రూపంలోని పిశాచం, ఈ దెయ్యం నీకు అడ్డొస్తుంది. హాస్పిటల్కి అయితే ఆ ముళ్ళు బయటకు తీసేస్తారు నీ కంఠంలో ఆ గుచ్చుకున్న ముళ్ళని, మరి నీ లోపలికి వెళ్లకుండా ప్రవేశ నీ హృదయాకాశంలోకి, నీ హృదయం యొక్క లోయల్లోకి, నీ హృదయం యొక్క లోతుల్లోకి ప్రవేశించకుండా నీకు అడ్డొస్తున్న ఈ అహంకారం ముళ్ళని తీసే డాక్టర్ ఎవడున్నాడు? ఎవరు తీస్తారు? నీకు ఎవరు తీస్తారు? ఏ హాస్పిటల్కి వెళతావును? ఏ డాక్టర్ తీస్తాడను? అన్ని ఆ ముళ్ళు బయట డాక్టర్ తీస్తాడు, ఈ ముళ్ళు బయట వాడు తీసేది కాదు. నీ అంతటి నువ్వు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నీ అంతటి నువ్వు ప్రయత్నం, నీ అంతటి నువ్వు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఈ అహంకారమైన ముళ్ళును తొలగించుకోవడం నీ మాట ద్వారా, చేత ద్వారా, శారీరక తపస్సు ద్వారా, వాక్కు తపస్సు ద్వారా, మానసిక తపస్సు ద్వారా నువ్వు అహంకారం అనే ముళ్ళుని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే దేవుని అనుగ్రహం వేగంగా వస్తుంది. నువ్వు నిజమైన సాధకుడు అయితే, నీ సాధనలో కనుక సిన్సియారిటీ అయితే గురువు కోసం నిజకక్కర్లేదు, గురువే నీ ఇంటికి వచ్చి నీ తలుపు తడతాడన్నాడు రామకృష్ణుడు. ఆ భగవంతుడు ఆ గురువు నీ దగ్గరికి పంపిస్తాడు, గురువు దగ్గరికి నీ దగ్గరికి అక్కర్లేదు. నీలో సిన్సియారిటీ ఎంత ఉంది, నీలో డెడికేషన్ ఎంత ఉంది, నీలో డివోషన్ ఎంత ఉంది? ఆ డివోషన్ లేకపోతే, డెడికేషన్ లేకపోతే, ఆ సరెండర్ కనుక లేకపోతే, సిన్సియారిటీ కనుక లేకపోతే భగవంతుడు నీ దగ్గరికి గురువుని పంపడు. నీ హృదయంలో తపన చూస్తాడు. నువ్వు శారీరకంగా చేసే నటన చూడడు దేవుడు, నీ హృదయంలో నా తపన చూస్తాడు దేవుడు. చూసేది నీ నటన చూడు, కూర్చోటాలో నుంచోటాలో కాదు. నువ్వు బాహ్యంగా చేసే పనులు కూడా చూడ పని చేసేటప్పుడు నీ తలంపెల ఉందో, తలంపెలు చూస్తాడు. గాడ్ కెనాట్ బి డిస్టర్డ్ బై ఫిజికల్ ఎక్సర్సైజ్. రమణ మహర్షి గారు అన్నారు, ఈ ముంచోటం వల్ల, కూర్చోటం వల్ల దేవుణ్ణి మనం మోసం చేయలేం. గాడ్ కెనాట్ బి డిస్టర్డ్ బై ఫిజికల్ ఎక్సర్సైజ్. అందుకైనా అంటే ఉండవు ఈ శవం ముందు ఆ శవాన్ని ఎందుకు అన్నిసార్లు పడేస్తారని. ఎవరైనా సాష్టాంగ నమస్కారాలు పెడితే భగవాన్ ఎందుకు ఈ శవం ముందు ఆ శవాన్ని ఎందుకు అన్నిసార్లు పడేస్తారు? విషయాన్ని అర్థం చేసుకోండి, విషయాన్ని గ్రహించండి, మీ లోపల ఉంటుంది స్వరూప సుఖాన్ని పొందండి. ఏం చెబుతున్నారు ఆచార్యులు? నువ్వు హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయితే సర్జరీ చేసేది కాదు. ఈ ముళ్ళు నీ వివేకాన్ని ఉపయోగించి, నీ సాధన ఉపయోగించి, నీ తపస్సును ఉపయోగించి, పెద్దలను సేవ చేసి, గురువుని ఆశ్రయించి, ఈశ్వరుడు పాదాలయందు భక్తి కలిగి ఈ ముళ్ళు నువ్వు తొలగించుకోవాలి. కానీ సత్పురుషుడు సహవాసం వల్ల, సద్గ్రంథాలు పఠించటం వల్ల, ఆ డిస్క్రిమినేషన్, ఆ వివేకం, ఆ విచక్షణా జ్ఞానాన్ని ఉపయోగించి, ఆ డిస్క్రిమినేషన్ ఉపయోగించి, ఆ జీనియస్ని ఉపయోగించి, ఆ టాలెంట్ని ఉపయోగించి, ఆ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి ఈ అహంకారం అనే ముళ్ళును తొలగించాలి. కానీ ఇది డాక్టర్లు తీసేది కాదు. అహంకారం అనే ముళ్ళును బయటకు తీసేసావా? నీ హృదయాకాశంలో ప్రవేశిస్తా, నీ హృదయాకాశంలో నువ్వు ప్రవేశిస్తా,
ప్రవేశించి అక్కడున్న ఆనందాన్ని జుర్రుకుంటూ ఉంటావు, శాంతిని జుర్రు క్షీరాన్ని జుర్రుకున్నట్టు, మామిడి పండు రసం జుర్రుకున్నట్టు ఆ లోపల శాంతిని ఆనందాన్ని జుర్రుకుంటూ ఉంటావు. ఆ జుర్రుకుంటుంటే ఆనందాన్ని అనుభవిస్తుంటే ఆ బ్లిస్ని తీసిని ఎంజాయ్ చేస్తుంటే ఆ దేవుని యొక్క కిండడం నువ్వు ఎంజాయ్ చేస్తుంటే ఎప్పటికప్పుడు ఇదే కొత్తగా అనుభవిస్తున్నట్టు ఉంటుంది. అన్నీ జాకటే పుట్ట ఆ శాంతి నువ్వు అనుభవిస్తుంటే దానికి తరుగు ఉండదు, ఆ ఊరుగు ఉండదు, అనుభవించకూడదు తిరుగుతుంది. కానీ తిరగదు. ఇప్పుడు ఏ శాంతి మనం కొత్తగా అనుభవిస్తున్నావు అనిపిస్తుంది, కానీ నీకేమి రోత కలగదు. అటువంటి శాంతి నిర్వాణ సుఖం, నిర్వాణ శాంతి. ఆ శాంతి ఎప్పుడైతే అనుభవిస్తున్నావో, ఆ సుఖం ఎప్పుడైతే నీ హృదయంలో ఉన్న స్వరూపంలో ఉన్న సుఖం ఎప్పుడైతే నీ సొంతమైందో, అప్పుడు ఇంద్రియాలు భోగాలు వైపుకి సుఖాలు వైపుకి మళ్ళీ మళ్ళీందామన్నా మళ్ళీ మాట అయ్యుద్దంటే ఇంద్రియాలు సుఖాల వైపు సుఖాల వైపు నుంచి లోపలికి మళ్ళీ పోతాయి, ఇంద్రియాలు భోగాల వైపు నుంచి లోపలికి మళ్ళీ పోతాయి. అటిదే ఆ సుఖం, అటిది ఆ శాంతి, అటిది ఆ బ్లిస్. అది మొట్టల బ్లిస్, అది మొట్టల స్టేట్, అది సుప్రీం స్టేట్, అది న్యాచురల్ స్టేట్. కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, సంతోషాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, వాటికి ఒక నిలకడలేదు. వాటికి వేసవకాలం వస్తుంది పోతుంది, శీతాకాలం వస్తుంది పోతుంది, వర్షాకాలం వస్తుంది పోతుంది, అలాగే వర్షం వస్తుంది పోతుంది, అలాగే శీతలం వస్తుంది పోతుంది, ఆ దుఃఖం వస్తుంది పోతుంది, ఆ సుఖం వస్తుంది పోతుంది. ఒక్క మంత్రమే జ్ఞాపక పెట్టుకు, ఏ కష్టం వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా, ఏ బరువు వచ్చినా, ఏ బాధ్యత వచ్చినా ఇది నిత్యం కాదనే మంత్రం అనుకో అంటున్నారు ఆచార్యులు. సముద్రంలో స్నానం చేసేవాడు కెరటానికి కెరటానికి మధ్యన స్నానం చేసి ఒడ్డుకి ఎలా వచ్చేస్తాడు. అలాగే సంసారానికి సంబంధించిన కష్టాలు సుఖాలు వస్తూ ఉంటాయి, ఆ కష్టాలు సుఖాలు మధ్యన నువ్వు ఈ సాధన చేసి అసలు వస్తువు తెలుసుకోవడానికి ప్రయత్నించి లోపల హృదయంలో దేవుడు లేడు, హృదయంలో దేవుడు లేడని మనుషుల గురించి స్వామి వివేకానంద ఒక మాట చెప్పాడు. ఈ కళ్ళు మనసుకునే సూర్యుడు లేడు, సూర్యుడు లేడు అంటే ఏటి ఉండదు. ఈ అహంకార బుద్ధిని లోపల పెట్టుకుని దేవుడు లేడు, దేవుడు లేడు అంటాం అలా ఉంటుంది. కళ్ళు తెరిచి చూడు, దేవుడు ఉన్నాడో లేదో నీకు తెలుస్తుంది. అలాగే నీ అహంకారం బుద్ధిని తొలగించుకుని చూడు, నీ హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడో లేదో తెలుస్తుంది. కళ్ళు తెరువు, సూర్యుడు ఉన్నాడో లేదో నీకు తెలుస్తుంది. అలాగే నీ దేహబుద్ధిని, నీ దేహబుద్ధిని పోగొట్టుకుని నువ్వు చూడు, నీ అహంకార బుద్ధిని పోగొట్టుకుని చూడు, నీ హృదయంలో దేవుడు ఉన్నాడో లేదో నీకే తెలుస్తుంది. అంటే కళ్ళు మూసుకుని సూర్యుడు లేడు అంటే ఏటి ఉండదు. అహంకార బుద్ధిని అట్టే పెట్టుకుని నా హృదయంలో దేవుడు కనపడుతున్నాడు, దేవుడు కనపడుతున్నాడు. అలాగనుకో జీవలక్షణాలు పోగొట్టుకో. ఇప్పుడు నువ్వు జీవుని యోగంగా అయితే ప్రత్యక్షంగా అనుభవిస్తున్నావు, ఆ జీవలక్షణాలు పోగొట్టుకుని రోజున లోపల రెండు ఆ స్వామిని అలా ప్రత్యక్షంగా అనుభవించవచ్చు. కాదండి, నీ ఇంట్లో 1 కోటి రూపాయలు ఉన్నాయి, 1 రూపాయి కూడా మీరు వాడుకోవడానికి అవకాశం లేదనుకున్న డబ్బు ఎందుకు మీకు? నీ ఇంట్లో 1 కోటి రూపాయలు ఉన్నాయి, 1 రూపాయి కూడా మీరు ముట్టుకోవడానికి ఈ లేదు, ఇంకా డబ్బు ఎందుకు మీకు? ఆ డబ్బు మీకు ఉన్నమాట మీరు సుఖపడుతున్నాయి మిమ్మల్ని. అదేవిధంగా దేవుడు ఉంటే మటుకు ఏముంది, మీరు అనుభవపడేటప్పుడు అది ఆచారంలో ఎక్కడేది. ఆ వస్తువు నీకు ప్రత్యక్షమైనప్పుడు దానికి సంబంధించినటువంటి సుఖం నీకు తెలుస్తుంది. కానీ నీ హృదయంలోనూ ఉన్నాడు దేవుడు, నీ మజిలిస్ కంటే, నీ నెర్వస్ కంటే, నీ బ్రడ్డ కంటే అత్యంత సమీపంలో ఉన్నాడు. ఇంకే మటుకు ఏంటి మీకు అది నీకు ప్రత్యక్షంగా నీకు అనుభవం లేనప్పుడు? నీకు జీవలక్షణాలు ఎలా తెలుస్తున్నాయో, నీ మనసులోని వికారాలు ఎలా తెలుస్తున్నాయో, లోపల ఈశ్వరుడు కూడా అలా నీకు అనుభవంగా తెలియాలి. నీకు అనుభవంలో లేనిది నీకు శాంతి ఎలా కలగజేస్తుంది, నీకు సుఖం ఎలా కలగజేస్తుంది? ఇది డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. ఏదైతే నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తున్నావో అదే నువ్వు అదే నిన్ను సుఖపెట్టుకుని దాన్ని ఎక్స్పీరియన్స్లో లేదు కదా, ఎంత గొప్పదో నిన్ను సుఖపెట్టు. జీవుడు ఎలా నీకు తెలుస్తున్నాడు, నీ మనస్సు నీకు ఎలా తెలుస్తుంది? ఆ ఈశ్వరుడు, ఆ పరమేశ్వరుడు, ఆ పురుషోత్తముడు, ఆ సద్వస్తువు, ఆ సత్య వస్తువు అంతటా వ్యాపించినటువంటి ఆ పరమాత్మ అలా తెలియబడవలే, అప్పుడు దాని ఎక్స్పీరియన్స్ నీకు వచ్చి నేను నీకు ఎలా కనిపిస్తున్నాను. అలా నిజంగా కూడా నీకు దేవుడు ఎక్కడనే కనిపించవచ్చు, ఆ దేవుడు కూడా స్వప్న సమానం. ఆ స్వప్నంలో ఉన్నని చెప్పి స్వప్నంలో జరిగిన సంఘటన అన్ని నిజం కింద అనిపిస్తాయి. మీరుకు వచ్చాక స్వప్నంలో జరిగిన సంఘటన నిజం కాదని మీకు తెలుస్తుంది. అలాగే ఇప్పుడు మీరు ఇప్పుడు కనిపించే దేవుళ్ళు అందరూ కూడా మీకు నిజంగా దేవతల దర్శనం ఇవ్వచ్చు. మీ కనిపించే దేవుళ్ళు కూడా లోపల మీరు బ్రహ్మానుభవం పొందిన తర్వాత ఈ కనిపించిన దేవుళ్ళు కూడా స్వప్న సమానం అనే సంగతి మీకు తెలుస్తుంది. ఆ లోపల ఉన్న బ్రహ్మమని దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలనేటువంటి బలీయమైనటువంటి ఆ కోరిక తప్పించి, ఆ సంకల్పం తప్పించి మిగతా చిల్లర గొడవలోకి మీరు వెళ్ళకండి. ఏం హాయ్ అండ్ ఏం అట్ ది హైయెస్ట్. ఒక మీ కోరిక వస్తుంటే బ్రహ్మను తెలుసుకోవాలన్న కోరికని పెట్టుకో, మిగతా చిల్లర కోరికలను వదిలే. ఏం హాయ్ అండ్ ఏం అట్ ది హైయెస్ట్ అది చేసుకుని చెప్తాడు కదా, టు బి ఆర్ నాట్ టు బి, దట్ ఇస్ ద క్వశ్చన్. దాన్ని పొందటము లేకపోతే దాన్ని పొందే ప్రయత్నంలో మరణించటము, ఉండటము ఊడిపోవటము. గాంధీ గారి మాట కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మహాత్మా గాంధీ, ఎవరి థాట్, ఎవరి వర్డ్, ఎవరి డీడ్, ఎవరి ఫీలింగ్, ఎవరి యాక్షన్ మస్ట్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ దట్ రియలైజేషన్. నీ గురి అక్కడ ఉండాలి, నీ గురి అక్కడ ఉండాలి. అందుకే బాచార్య వారు ఏమంటున్నారంటే, నువ్వు ఆ బ్రహ్మను పొందాలనేటువంటి కోరిక పెట్టుకో, డైఫరెక్ట్ లీఫరెక్ట్. ఆచార్య వారు ఏమన్నారంటే, నీకు ఆత్మజ్ఞానం కలగకుండా, ఆత్మ అనుభవం కలగకుండా ఆత్మశాంతి కలగాలి. చాలా విద్యలు ఉన్నాయి లోకంలో, కానీ విద్యలో కృష్ణుడు ఏమని చెప్పాడు? అన్ని విద్యల్లో ఏమన్నాడు? ఆత్మవిద్యలు నేను అన్నాడు. నారదుడు కూడా చాంద్రుడి ఉపనిషత్తులో సనత్కుమారుడితో కూడా చెప్పాడు, నాకు తెలియని విద్య లేదు, అన్ని విద్యలు నేర్చుకున్నాను, అన్ని విద్యలు కానీ నేర్చుకున్నాను, కానీ నేను దుఃఖంలోంచి బయటకు రాలేదు. అన్ని విద్యలు నా దగ్గర ఉన్నాయి, ఇన్ని విద్యలు నా చేతిలో ఉన్నప్పటికీ దుఃఖంలోంచి నేను బయట పడలేకపోతున్నాను అన్నాడు నారదుడు సనత్ కుమారుడు. అప్పుడు సనత్ కుమారుడు ఏమన్నా అంటే, నువ్వెవరో నువ్వు తెలుసుకునే వరకు నువ్వు ఎవరో ఆత్మలు, ఆ ఆత్మ నుంచి తెలిస్తేనే కానీ ఆత్మ తెలియబడదు. నీకు ఎన్ని విద్యలు ఉన్నప్పటికీ నువ్వెవరో నీకు తెలియబడే వరకు నువ్వు దుఃఖంలోంచి బయటకు రాలేవు. ఈ పొట్టకు సంబంధించిన విద్యలు అనేక ఉండొచ్చు, కానీ నువ్వెవరో ఆత్మ, నువ్వు ఆత్మనే దేహాన్ని అనుకుంటున్నావు. లాజిక్ చూడండి, సనత్ కుమారుడు చెప్పి నువ్వెవరో ఆత్మలు, నువ్వెవరో ఆత్మ ఏమనుకుంటున్నావు? దేహాన్ని అనుకుంటున్నావు, అంటే దేహం కనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను అనుకుంటున్నావు. అంటే నువ్వు ఆత్మ ఎలా తెలియబడుతుంది? ఆత్మ విద్యలో తెలియబడుతుంది. ఆత్మ ఎలా తెలియబడుతుంది? ఆత్మ విద్యలో తెలియబడుతుంది. అంటే ఆత్మలో ఏముంది? సుఖం ఉంది, శాంతి ఉంది. దేంట్లో సుఖం ఉందో, దేంట్లో శాంతి ఉందో, దేంట్లో ఆనందం ఉందో, ఆ దాన్ని తెలుసుకునే వరకు నువ్వు దుఃఖం నుంచి బయటకు రాలేవు అన్నాడు సనత్ కుమారుడు. నారదుడు చోట మిగతా విద్యలను పొట్టకు సంబంధించి ఆచార్యులు వారు అంటున్నారు, దీని జిమ్మక్కలు, దేని జిమ్మక్కలు అన్నారు. ఈ అహంకారం యొక్క జిమ్మక్కలు, అహంకారం యొక్క కుప్పగంతులు, అహంకారం యొక్క చమత్కారాలు, ఏమండి అహంకారం యొక్క ఊగుసరాటలు, ఏమండి ఇందులోంచి కనుక నువ్వు బయట పడగలిగినప్పుడు కదా నువ్వు ఆత్మ సామ్రాజ్యానికి అధిపతి అయ్యేది. దాని దీనిలో ఇది యాక్షన్స్ ఆఫ్ దిస్ ఈగో, ఈ అహంకారం యొక్క ఊగుసరాటల నుంచి, ఆ ఏరు బుద్ధిలో నుంచి నువ్వు బయట పడినప్పుడు కదా నువ్వు ఆత్మ సామ్రాజ్యానికి, ఆ సింహాసనంలో, ఆత్మ సింహాసనం మీద నువ్వు కూర్చోవడానికి అవకాశం నీకు దొరికింది. కంసంలో అన్నం కలగకూడదు తెలియడం మటుకి బలంగా ఉండాలి అని అనుకుంటున్నాం ఒకటి మనం. అలాగే మనకు అహంకారం పోకూడదు, అజ్ఞానం పోకూడదు, శాంతి వచ్చేది జ్ఞానం వచ్చేది. మనకు అహంకారం పోకూడకూడదు, అజ్ఞానం పోకూడకూడదు, ఈ అహంకారానికి సంబంధించిన పనులు మనం చేయటం అనకూడదు, మోక్షం వచ్చేయాలి. ఎలా కుదురుతుంది? ఈ పరస్పర విరుద్ధం. అహంకార ప్రేరణగా మీరు మాట్లాడద్దు, అహంకార ప్రేరణగా మీరు పనిచేయొద్దు, అహంకార ప్రేరణగా మీరు ఆలోచించొద్దు. బయట వాళ్ళకి తెలియకపోయినా ఎవరికెవరికి తెలుస్తూ ఉంటుంది, మన అహంకారం కోసం మాట్లాడుతున్నాం, అవసరం ఉండి మాట్లాడుతున్నాం. లేకపోతే ఏదైనా పని చేస్తే గొప్ప కోసం, అహంకారం కోసం, గౌరవం కోసం ఈ పని చేస్తున్నామా? లేకపోతే ఈశ్వరుడు యొక్క అనుగ్రహం కోసం, శాంతి కోసం మనం ఈ పని చేస్తాం? పై వాళ్ళు తెలియకపోయినా మీ అంతరం మీకే తెలుస్తూ ఉంటుంది. బ్రహ్మమును ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నావో, దేహంగా ఉండవు అప్పుడు, మనసుగా ఉండవు, అహంకారంగా ఉండవు, బ్రహ్మగానే ఉంటావు. అప్పుడు బ్రహ్మం ఎలా ఉంటుంది? అంతటా ఉంటుంది. బ్రహ్మం ఎలా ఉంటుంది? అంతటా ఉంది. అప్పుడు నీకు తెలుస్తా ఉంటుంది నేను అంతటా ఉన్నాను సంగతి. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళతావు, ఎక్కడికి వస్తావు? అంతటా నువ్వు ఏమన్నావు? అంతటా నువ్వు అంతటా తానైన వాడికి బోయింగ్ ఏంటి, ఇక్కడ ఇంకేంటి, వాడికి పుట్టుకి ఏంటి, వాడికి చావు ఏంటి? అంతటా తానైన వాడికి, వాడికి పుట్టుకేంటి, వాడికి చావు ఏంటి? పరిమితమైన బుద్ధి ఉన్న వాడికి చావు పుట్టుక, కానీ అంతటా తానైన వాడికి పుట్టుక లేదు, చావు లేదు, గోయింగ్ లేదు, కన్నెందు. మీరు దేహంగా ఉంటున్నారు ఎలా ఉంటున్నారు, అహంకారంగా ఎలా ఉంటున్నారు, అజ్ఞానంగా ఎలా ఉంటున్నారు? ఆ బ్రహ్మానుభవం కలిగిన తర్వాత బ్రహ్మగా ఉంటారు. ఈ అహంకారాన్ని తొలగించడం అనేది ఎంతో గురువు అనుగ్రహం, ఈశ్వర అనుగ్రహం ఉండి మీరు ఎంతో సాధన చేస్తేనే కానీ అహంకారం తొలగించకూడదు. మన దొడ్లో మామూలుగా వ్యాసకాలంలో గడ్డి ఉండదు, ఎంత గడ్డి లేదు శుభ్రంగా ఉందనుకుంటాం. మీకు అర్థమవుతుంది? ఒక్క వర్షం కురిసిందే ఇదంత గడ్డే, ఒక్క వర్షం. మరి ఎక్కడ ఆ బీజాలన్నీ ఎక్కడ ఉన్నాయి? లోపలనే వర్షం వచ్చేవాడికి మొక్కల కింద వచ్చేస్తున్నాయి. అదే నీ అహంకారం కూడా ఒకసారి నీ మీద అణుకు ఉండొచ్చు, దాన్ని పడిపోయిందని అనుకోవచ్చు, కానీ దానికి తగినటువంటి మళ్ళీ అహంకారాన్ని, ఈ అహంకారం విజృంభించడానికి తగినటువంటి అవకాశాలు నీకు అర్థమవుతుంది? ఇప్పుడు నక్కేమనుకుంటుందటండి, ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉన్నాయనుకుంటుంది, ఎప్పటి వరకు దొరికే వరకు దొరికితే తినేస్తుంది. పరిస్థితులు అనుకూలంగా లేవనుకోండి, మనకు అహంకారం పోయింది అనుకొట్టేసా మీరు అనుకోవచ్చు. మళ్ళీ మీకు ఏమైనా అహంకారం విజృంభించడానికి భూమిలో ఉన్న బీజాలు మొలకెత్తడానికి వర్షాకాలం ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో, అలాగే మీలో అణిగిపోయిన అహంకారం మళ్ళీ విజృంభించడానికి ఏమైనా అవకాశాలు వస్తే సడన్ గా మీకు తెలియకుండా మీకు వ్యాధి వేగంగా విజృంభిస్తుంది. పరిస్థితులు మీకు అనుకూలంగా లేవనుకోండి, వినయంగానే ఉంటారు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయనుకోండి, నీకు అహంకారం వచ్చేస్తుంది, పొగరబొత్తనం వచ్చేస్తుంది, గర్వం వచ్చేస్తుంది. ఇప్పుడు మీలో ఎవరికైనా పదవులు లేవనుకోండి, ఏదైనా పదవి వచ్చింది అనుకోండి, మమ్మల్ని అడుగుతారు, నన్ను కూడా అడుగుతారు, నీ దేవుడు. అది మీరు అడగడం కాదు, మీకున్న అధికారం అడిగిస్తుంది. అంటే అహంకారం అహంకారం అడుగుందని చెప్పి అడుగుంటుంది, కానీ దానికి అనుకూలమైన పరిస్థితి వచ్చినప్పుడు ఒకసారి విజృంభిస్తుంది. అది ఏం చేస్తుంది? విజృంభిస్తుంది. తొందరగా అహంకారం పూర్తిగా పోయారు, వేరుతో సహా పోయిందని అనుకోవాలి, కానీ అది ఎప్పటికైనా విజృంభించే ప్రమాదం. అహంకారం ఒకవేళ మీకు అనవచ్చు, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, మరి పరిస్థితులు అనుకూలించినప్పుడు విజృంభించేసి మరి మీ మనసులో చేపలు నేను తెచ్చి పెడుతుంది, దాన్ని తొందరగా నమ్మటానికి వీల్లేదు. ఇందుకే ఆచార్య వారు చెప్పేది ఏంటంటే, ఇక్కడ దాన్ని తొందరగా నమ్మటానికి వీల్లేదు. అన్నం తినేటప్పుడు నీ అన్నం లోపలికి వెళ్లకుండా నీ కంఠంలో ముళ్ళు ఎలాగ ఆపిచేస్తుందో, నీ లోపల భగవంతుడు ఉన్నప్పటికీ ఆ భగవద్ను నువ్వు పొందకుండి అహంకారం అనే ముళ్ళు నీకు అడ్డొస్తుంది. ఆ ముళ్ళు డాక్టర్ గారి చేతి తీయించుకొస్తుంది, కానీ ఈ ముళ్ళు డాక్టర్ గారు తీసేది కాదు. నీ వివేకంతో, నీ మేధస్సుతో, నీ తెలివితో, గురువు అనుగ్రహంలో, ఈశ్వర అనుగ్రహంలో పోవలసిందే, కానీ కేవలం నీ ప్రయత్నం వల్ల పోలేదు. కానీ నీ మేధస్సు ఉపయోగించాలి. ఆ మేధస్సు ఉపయోగించి ఆ వస్తువును తెలుసుకున్నావు, సామాన్య మానవుడు ఊహించలేనటువంటి శాంతిని, నిర్వాణ శాంతిని పొందుతావు. నీ అహంకారం చాలా మటుకు పోవచ్చు, కానీ ఇంకా కొద్దిగా దానికి ప్రాణం ఉందనుకోండి, ఇప్పటికైనా మీరు ఆక్సిజన్ పోసేసుకునే అవకాశం దానికి ఉంది. దేనికి? పరిస్థితి దక్కులు మీకు ఏదైనా మీ పుణ్య ప్రారంభం ఉండి, మీ పుణ్య ప్రారంభం ఉంటే మీకు పరిస్థితులు అనుకూలం అయిపోతాయి. మీకు ఎప్పుడైతే పరిస్థితులు అనుకూలం, తప్పనిసరిగా మీరు ఆక్సిజన్ పోసేసుకుని మళ్ళీ బుద్ధులు మీచేస్తుంది. ఒక పట్టణం దాన్ని నమ్మటానికి వీలేదు అయ్యా. అంటే బహు జాగ్రత్తగా ఉండండి, అజాగ్రత్తగా ఉండకండి. దేహయాత్రకు సంబంధించిన పనులు మీరు చేసుకుంటూ అనవసరంగా ఇతరుల గొడవల్లో కలగజేసుకోకుండా మీ పనులు మీరు శ్రద్ధగా చేసుకుంటూ, మీరు ఏ ఇంట్లో ఏ పని చేసుకున్నా, ఎక్కడ కూర్చున్నా, అరుగునే కూర్చున్నా, వంటింట్లో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా, ఏ పని చేసుకుంటున్నప్పటికీ, ఆ దేహ పోషణ కోసం ఏ పని చేసుకున్నప్పటికీ, మీ హృదయం ఒక కాంక్ష ఆ బ్రహ్మమును పొందాలి. నా హృదయంలో చావులేని ఒక వస్తువు ఒకటి ఉంది, ఆ వస్తువుని ఈ జన్మలోనే ఈ శరీరం శవం అవ్వకముందే ఆ వస్తువుని నేను పొందాలనేటువంటి ఆ కోరికను చూశారు. ఆ డిజైన్ మటుకు మీరు చావకుండా చూసుకోండి. భగవంతుని తెలుసుకోవాలనేటువంటి స్థిరమైన సంకల్పం, స్థిరమైన బుద్ధిని మటుకు విడిచిపెట్టకండి. పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండొచ్చు, పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉండొచ్చు, లోకమైన పరిస్థితులు, కానీ భగవంతుని పొంది తీరాలి అనే స్థిరమైన సంకల్పం, స్థిరమైన విశ్వాసం, ఆ స్థిరం ఫెయిత్, ఆ స్థిర బుద్ధి, స్థిరమైన బుద్ధి, ఆ బుద్ధిని మటుకు, స్థిరమైన బుద్ధిని మటుకు పోగొట్టుకోకండి, అది జాగ్రత్తగా పోషించుకోండి ఆచార్యుల వారు వివరించారు.
Thank you.